10 రోజుల సాధనా శిబిరంలో 2వ రోజు పూర్తయింది. 2వ రోజు పూర్తయింది. ఇక సాధన చేయటానికి 8 రోజులు మిగిలాయి. మొదటి రోజు కంటే 2వ రోజు కొద్దిగా నయం. అయినా కష్టాలుండనే ఉన్నాయి. మన మనసును వశం చేసుకునే పని కదా, అదంత సులువైన పని కాదు. కోతిలాంటి మనసు వశపరచుకోవడం కష్టం. ఎంత చంచలమిది, ఎంత చపలమిది. కోతి ఒక కొమ్మను విడిచి మరొక కొమ్మను, ఆ రెండో కొమ్మను విడిచి మూడవ దాన్ని పట్టుకున్నట్టే ఈ మనసు కూడా ఒక ఆలోచనను వదిలిపెట్టి రెండో ఆలోచనను మొదలుపెడుతుంది, దాన్ని వదిలిపెట్టి మూడో ఆలోచనను పట్టుకుంటుంది. ఎంత అశాంతి, ఎంత అలజడి. ఒక అడవి జంతులా ఉంది. దారిలోకి తెచ్చుకోవాలి, దానికి ఎంతో ఓపిక కావాలి. తెలివైన వాడొకడు అడవి జంతువును మచ్చిక చేసుకోవాలనుకుంటే ఎంతో ఓర్పుతో నేర్పుతో పనిచేస్తాడు. తొందరపడితే కుదరదు, దానిని దారిలోకి తెచ్చుకోలేడు. ఎంతో ఓర్పుతో పనిచేస్తే దాన్ని తప్పక వశం చేసుకుంటాడు. ఒక అడవి దున్ననో లేక ఒక అడవి ఏనుగునో వశం చేసుకోవాలనుకుంటే అదంత తేలికైన పని ఏమీ కాదు. ఎవరైనా అనుభవం ఉన్నవాడు దాన్ని ఎంతో ఓర్పుతో చాలా ఓపికగా వశం చేసుకుంటాడు. మామూలుగానైతే ఒక అడవి జంతువులోకి వస్తే పెద్ద భీభత్సం సృష్టిస్తుంది, ఎంతో హాని చేస్తుంది. ఆ అడవి జంతువే మచ్చికైతే మనుషులకు సేవ చేస్తుంది. ఒక అడవి ఏనుగుకున్న బలం మనకెంత ప్రమాదం తలపెట్టగలిగేదో మచ్చికయ్యాక ఆ బలమంతా మనకు మేలు చేసేదవుతుంది. అలాగే మన మనసు కూడా అదుపు లేకుండా ఉన్నంతకాలం దానికున్న బలమంతా మనకెంతో కీడు చేస్తుంది. అదే మనసు అదుపులోకి వస్తే దాని బలమంతా మన సేవకే ఉపయోగపడుతుంది, ఎంతో మేలు చేస్తుంది. మనసుకున్న శక్తి సామాన్యం కాదు, అతి పెద్ద ఏనుగు బలం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. హాని చేసినా ఎన్నో రెట్లు హాని చేస్తుంది, మేలు చేసినా ఎన్నో రెట్లు మేలు చేస్తుంది. మీరిక్కడికి వచ్చింది చంచలంగా ఉంటూ మాట వినకుండా మొండిగా ఉన్న మనసును మచ్చిక చేసుకొని దీని బలాన్నంతా మన మేలుకే ఉపయోగపడేటట్లు చేసుకోవాలని. దీనికి ఎంతో ఓపిక కావాలి, ఎంతో ఓర్పు కావాలి. ఎవరైనా సహనం తగ్గి అరే 2 రోజు కూడా గడిచిపోయింది ఇంకా నా మనసుకు నిలకడ రాలేదు, అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక 5 రోజులు అయిపోయాయి ఇంకా నా మనసుకు నిలకడ రాలేదు అని ఆందోళన కలిగితే అర్థం చేసుకోవాలి, అరే ఇదే నా పాత అలవాటు కదా, అనుకున్నట్లు జరగకపోతే వ్యాకుల పడటం, ఇష్టం లేనిది జరిగినప్పుడు చికాకు పడటం నాకు అలవాటైపోయింది, ఇక్కడ ఈ స్వభావాన్నే ఇంకా పెంచుకుంటున్నానే, సాధన పేరుతో ఈ స్వభావాన్నే గట్టిగా చేసుకుంటున్నానే. ఏకాగ్రత కావాలని కోరుకుంటున్నాను కానీ ఏకాగ్రత కుదరట్లేదు, అలా నేను అనుకున్నట్లు జరగకపోగానే చికాకు పడుతున్నాను. 2 రోజులు గడిచాయి ఇంకా నా మనసు కుదరటం లేదు అని చికాకు పడుతున్నాను. ఈ చికాకు పడే నా స్వభావాన్ని మార్చుకోవటానికే కదా నేను ఇక్కడికి వచ్చింది, కానీ దాన్నే గట్టిగా చేసుకుంటున్నానే. అలా సరిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా అలజడి కలిగితే ఏ కారణం చేతనైనా సరే, మనసు పారిపోతుందనో నిలకడగా లేదనో, మనసులో రాగుడని చెడు ఆలోచనలేవో వచ్చి వాటి వల్ల పశ్చాత్తాపం కలగబట్టు, లేదా ఇంకే కారణం చేత గాబరా కలిగినా, లేదా నిన్న చెప్పాం కదా ఇదొక ఆపరేషన్ అని, ఈ ఆపరేషన్ జరుగుతున్న కొద్దీ మనసు లోతుల్లో పాతికపోయిన మలినాలు కుదిపివేయబడి పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు శరీరంపై ఏదో ప్రభావం చూపుతాయి. అలా శరీరంపై ఏదో నచ్చనిది జరగగానే మనసు గాబరా పడుతుంది, అశాంతి చెందుతుంది. అలా ఏ కారణం చేత అలజడి చెందినా వెంటనే మనకు స్పృహ రావాలి. అరే, నేను అశాంతి పెంచుకోవడం కోసం ఇక్కడికి రాలేదు, అశాంతిని దూరం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఎప్పుడైనా మనసు పారిపోయిందని గుర్తించినా, ఏకాగ్రత లేదని తెలిసినా దానినే ఒప్పుకోండి. ఇప్పుడు నా మనసు పారిపోయింది, ఇప్పటికీ ఇదే సత్యం, అంతే చాలు. అబ్బా ఇదేంటి అని చిరాకు పడవద్దు, కోపం వద్దు. నీ మీద నువ్వే కోపం కలిగించుకున్నా సరే, కోపం కోపమే కదా, అది అశాంతినే తెస్తుంది కదా. సత్యం ఏదైనా దాన్ని ఉన్నది ఉన్నట్లే ఒప్పుకోవాలి. మనసు పారిపోయింది అని ఒప్పుకొని తిరిగి శ్వాస మీదకి తెస్తారు. శ్వాస ఉండనే ఉంది, మళ్ళీ దాని గమనింపు మొదలు. మళ్ళీ పారిపోయింది అది గుర్తించగానే, అరే మళ్ళీ పారిపోయిందా అని చిరునవ్వుతో మళ్ళీ శ్వాస పైకి తెస్తారు. బాధపడవద్దు, ఆందోళన వద్దు, ఆ స్వభావాన్ని మార్చటానికే కదా ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఏం జరిగినా సరే, మనసు పారిపోయింది, ఈ సత్యాన్ని గుర్తించాం, ఇదే ఇప్పటి సత్యమని శాంతంగా ఒప్పుకున్నాము, మళ్ళీ పనిలో పడ్డాం. ఇలా వ్యాకులత పెంచుకోకుండా అవగాహనతో పనిచేస్తే ఈ పారిపోయిన మనసు తిరిగి శ్వాసపైకి తేవడం కష్టం అనిపించదు. మొదట్లో ఇది పారిపోయిందని తెలియగానే దాన్ని లాక్కొని వాపసు తెచ్చే అలవాటు ఉంటుంది. అరే ఎక్కడికి పోయావు, శ్వాసను గమనించాలి కదా అని అది మళ్ళీ పారిపోతే మళ్ళీ లాక్కు రావటం. కానీ ఈ లాక్కు రావటంలో ఒత్తిడి ఉంటుంది. ఈ లాగటం కూడా వాస్తవానికి అవసరం లేదు. మనసు పారిపోయిందని తెలియగానే ఇది పారిపోయింది, ఈ క్షణపు సత్యం ఇది అని గుర్తిస్తే చాలు, దానంతటదే శ్వాసపైకి తిరిగి వస్తుంది. ఇంటి యజమాని మేల్కొనుంటే చాలు, దొంగ అది చూస్తూనే పారిపోతాడు కదా. ఇలా మన మనసు పారిపోవడం దానికదే ఆగిపోతుంది. మేల్కొనుంటే చాలు, అరే పారిపోయిందే అని తెలుసుకోగానే అదే తిరిగి వస్తుంది. ఇది ఇలా జరగడం మీరే గమనిస్తారు. సాధన చేస్తున్నప్పుడు ఏ విషయాన్నో పట్టుకొని నిరాశ చెందకూడదు, ఆందోళన పడకూడదు, బాధపడకూడదు. అయ్యో శ్వాస ఎడంవైపు నుండి నడుస్తుందో కుడివైపు నుండి నడుస్తుందో నాకు స్పష్టంగా తెలియడం లేదు అని ఆందోళన పడకూడదు. అవును నాకు స్పష్టంగా తెలియటం లేదు, ఇదే ఈ క్షణంలోని సత్యం, ఇంతదానికి వ్యాకుల పడటం ఎందుకు, కాస్త గట్టిగా చేసి చూస్తే దానంతట అదే తెలిసి వస్తుంది. నిబ్బరంగా ఉండాలి, ఆందోళన ఎందుకు. శ్వాస ఎక్కడ దాక్తుందో తెలుసుకోవాలని చెప్పారు కానీ అది నాకు స్పష్టంగా తెలియట్లేదు. మళ్ళీ వ్యాకుల పడకూడదు, సరే తెలియటం లేదు, ఇదే ఈ క్షణంలోని సత్యం, ఇది ఒప్పుకొని శ్వాసను కొంచెం వేగం చేసి చూడు. అలా ఎంతో నిబ్బరంగా వ్యాకులత లేకుండా సమతతో ఉంటే పని తేలికవుతుంది. మనం ఎంతెంత నిరుత్సాహపడుతుంటామో, ఎంతెంత ఆందోళన పడుతుంటామో పని చేయడం మనకు అంతంత కష్టమవుతుంది. శ్వాస తాకిడి స్పష్టంగా తెలియక అలజడి మొదలైతే ఆ అలజడి పడుతున్న మనసు చాలా స్థూలంగా మొరటుగా ఉంటుంది. అలజడి దూరమై శాంతపడితే ఆ నిర్మలమైన మనసు దానికదే సూక్ష్మమవుతుంది, సంవేదనాశీలమవుతుంది, చురుకుగా పనిచేస్తుంది. అప్పుడు శ్వాస తాకిడిని సులువుగా తెలుసుకోగలుగుతుంది. శ్వాస తాకిడిని తెలుసుకోవాలని మనం ఎంతెంత ఆరాటపడితే అంతంతగా ఆ ఆరాటం వలన శ్వాస తెలియరాకుండా మనకు మనమే అడ్డుగోడలు కట్టుకుంటూ పోతాం. ముందుకు పోలేం కాబట్టి ఎవరు ఎంత అవగాహనతో, ఎంత ఓపికతో, ఎంత నిబ్బరంగా పనిచేస్తూ పోతారో వారికి అంత తొందరగా మంచి ఫలితం వస్తుంది. ఎంత నిరాశ పడతారో అంత కష్టాలే పెరుగుతాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. సాధనకు కూర్చున్నప్పుడు మనకు నచ్చని అనుభవాలు కలుగుతుంటాయి, వాటిని ఉన్నవి ఉన్నట్టుగా యథాభూతంగా ఒప్పుకోవాలి. నచ్చనిదేమైనా జరిగినప్పుడు ఇప్పటి వరకు దానిని భోక్తలాగా, అబ్బా ఇక్కడ నొప్పి వచ్చింది, అక్కడ నొప్పి వచ్చింది, అయ్యో చచ్చిపోతున్నాను, ఎన్ని కష్టాలు, ఇదేం సాధన అని ఏడుస్తూ భోగించేవాళ్ళం. ఇలా భోక్తాభావంతో భోగించకుండా ఆ అనుభవం వల్ల కదలాడక ఇలాంటి అనుభవం వస్తోంది అని సాక్షిలాగా, ద్రష్టలాగా కేవలం చూడాలి, కేవలం తెలుసుకోవాలి. ఇలా చేస్తుంటే మెల్లమెల్లగా భోక్తాభావం దూరం అవుతూ అవుతూ మనలో ద్రష్టాభావం, సాక్షిభావం, తటస్థభావం నిలుస్తూ ఉంటుంది. ఇలా ఇంకా ముందుకు పోయిన కొద్దీ ఈ ప్రయత్నం అంతా చేస్తున్నది నేను అనే కర్తాభావం దూరం అవుతుంది. నేను చేయడమేముంది, వాటంతటవే ఘటనలు జరుగుతున్నాయి, వాటిని తెలుసుకుంటున్నాను అంతే అని అర్థమవుతుంది. సాధనలో ఇంకా ముందుకు పోతే నేను చూస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను అన్న ద్రష్టాభావం కూడా తొలగిపోతుంది. కేవలం దర్శనమే మిగులుతుంది. ఏదో సంఘటన జరుగుతోంది, అది కేవలం చూడబడుతోంది, తెలుసుకోబడుతోంది, ఆ చూసే నేను కూడా సమాప్తమైపోతుంది. ఇవన్నీ మున్ముందు రాబోయే దశలు, కానీ పనిని బాగా అర్థం చేసుకున్నప్పుడే ఈ స్థితులు వస్తాయి. మొదట భోక్తాభావం నుండి బయటపడాలి. మున్ముందు మెల్లమెల్లగా కర్తాభావం నుండి కూడా బయటపడతాం. ఇప్పటికైతే ఏదో జరుగుతోంది, ఆ జరుగుతున్న దాన్ని తెలుసుకుంటున్నాను, సాక్షిభావంతో తటస్థభావంతో తెలుసుకుంటున్నాను. మొదట్లో ఇంత మాత్రం చేస్తే చాలు, ప్రగతి చెందుతూ పోతాం. శుద్ధధర్మ మార్గంలో నడవాలనుకునే వ్యక్తి ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. శుద్ధధర్మం అన్నప్పుడు అందరికీ ఒకేలా వర్తించే ప్రకృతి నియమం గురించి మాట్లాడుతున్నాం. ప్రకృతి ధర్మం, విశ్వవిధానం, భారతదేశపు ప్రాచీన భాషలో ఆ సార్వజనీనమైన విధానాన్నే ధర్మనియామత అనేవారు, ధర్మం అనేవారు. అది హిందువులకు, జైనులకు, బౌద్ధులకు, క్రైస్తవులకు వేరువేరుగా ఉండదు. అలాగే భారతీయులకు, అమెరికన్లకు వేరుగా ఉండదు. జీవం ఉన్నా జీవం లేకపోయినా ప్రతి ఒక్క అణువు దేని ప్రకారం నడుచుకుంటుందో, అణువు అణువు ఏది ఆచరిస్తుందో, ఏ విశ్వవిధానం అణువు అణువులో కలిసి నడుస్తుందో, అలా అన్నీ దేని ప్రకారం నడుచుకుంటాయో దానినే భారతదేశపు భాషల్లో ధర్మం అనేవారు. ఆ ధర్మం అందరికీ ఒకేలా వర్తిస్తుంది. అలాంటి సార్వజనీన ధర్మ మార్గంలో నడిచే వ్యక్తి ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ధర్మ మార్గంలో నడిచే పని చేయాల్సింది నేనే, పూర్తి దారంతా నేనే శ్రమపడి నడవాలి, ఇది అర్థం చేసుకోవాలి. అలా తనకు తాను కష్టపడి పని చేయకుండానే నేను గట్టెక్కాలి, నాకు ముక్తి దొరకాలి, దుఃఖాలన్నింటి నుండి నేను బయటపడాలి, రాగద్వేషాలను పోగొట్టుకోవాలి అని కేవలం కోరుకుంటూ పోతే అది జరిగే పని కాదు, అది అసంభవం. ఎవరికో నా మీద దయ కలుగుతుంది, వారు నన్ను కరుణించి గట్టెక్కిచ్చేస్తారు అనే భ్రమలో ఉండిపోయేవారు ఒక్క విషయాన్ని ఆలోచించాలి. అతడు నన్ను మాత్రమే ఎందుకు తరింపజేయాలి? నన్నొక్కడనే ఎందుకు గట్టెక్కించాలి? నాలో ప్రత్యేకత ఏముందని? అబద్ధాలు బాగా చెప్పి అతన్ని పొగడుతున్నానని ఆయన తరింపజేస్తాడా? అరే దుఃఖాలు లేనిది ఎవరికి? అతడు కావాలనుకుంటే అందరినీ ఎందుకు గట్టెక్కించడు? అందరూ ఏమీ ఉద్ధరింపబడట్లేదు కదా. అంటే ప్రతి ఒక్కరూ తనకు తానే కష్టపడాలి. ఎవరికైనా మనపై దయ కలిగితే, ఎంతో కరుణ కలిగితే వారు మనకి దారి చూపెడతారు. అంతే, తమ్ముడు ఇది దారి, నేను ఈ దారిని నడిచాను కాబట్టి ఇలా చెప్తున్నాను, నువ్వు నడువు అని చెప్తాడు. ఈ మార్గంలో నడిచి చూశారు కాబట్టి మార్గం గురించి చెబుతారు. నువ్వు కూడా ఈ దారిలో వెళ్ళు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పో అని ప్రోత్సహిస్తారు. మహా అయితే చేయి పట్టుకొని కొన్ని అడుగులు నడిపిస్తారు. అంతేకాని మననెవరు తమ భుజాలకెత్తుకొని ముక్తస్థితి వరకు చేర్చరు. ఈ భ్రమ నుండి, ఈ భ్రాంతి నుండి ఎవరు ఎంత తొందరగా బయటపడతారో వాళ్ళ కోసం అంతే తొందరగా ముక్తి మార్గం తెరుచుకుంటుంది, శుభం జరుగుతుంది. అయితే ఎవరు ధర్మ మార్గంలో నడవటం మొదలుపెట్టినా ధర్మశక్తులన్నీ వారికి సహాయపడతాయి. ఇది సత్యం. ఇది కూడా ఒక ప్రకృతి నియమమే. మనకు కనిపించే శక్తులు, కనిపించని శక్తులు అన్నీ సహాయం చేస్తాయి, కానీ నడవటం మాత్రం మన పనే. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే అంతిమ స్థితికి చేరుకుంటాం. అందుకే ఇలా చెప్పారు. అఖాతారో తథాగత. ఎవరైతే తథాగతులవుతారో, బుద్ధులవుతారో, శుద్ధులవుతారో, జీవన్ముక్తులవుతారో, వాళ్ళంతా దారిని గురించి అలా చెప్తారు. తథాగత అంటే ఏంటి? ఎవరు తథత అంటే సత్యం సహాయంతో నడుస్తూ అంతిమ స్థితిని, ముక్త స్థితిని చేరుకుంటారో వారు తథాగతులవుతారు. ధర్మ మార్గం అంతా తథతా సహాయంతో అంటే సత్యం సహాయంతో నడుస్తూ పోవాలి. ఊహల సహాయంతోనో, ఊహల ఆధారంతోనో ఒక్క అడుగు కూడా వేయకూడదు. ఏదన్నా ఊహించుకున్నామంటే అక్కడే దారి తప్పినట్లు. ముక్తి మార్గాన్ని నుండి దారి తప్పుతారు. ఏది తన సొంత అనుభూతిలోకి వస్తుందో దానినే తథ్యం అంటారు. సత్యం అంటే అదే. ఏ సత్యమైతే ఇతరుల అనుభూతిలోకి వస్తుందో దాన్ని మనం కేవలం ఊహించగలుగుతాం. కానీ అది సత్యమని మనం తెలుసుకున్నట్లు ఎలా అవుతుంది? కాబట్టి క్షణక్షణము, ప్రతిక్షణము ఏ సత్యం మన అనుభూతిలోకి వస్తుందో ఆ క్షణంలో ఆ సత్యాన్ని సాక్షిభావంతో తెలుసుకుంటూ ముందుకు పోవాలి. తరువాతి క్షణం ఏ సత్యాన్ని తీసుకువస్తుందో దాన్ని సాక్షిభావంతో తెలుసుకుంటాం. ఆ తర్వాతి క్షణంలో ఏది వస్తుందో దాన్ని తెలుసుకుంటాం. ఇలా తథ్యం యొక్క సహాయంతో, సత్యం యొక్క సహాయంతో పోతూ ఎవరైనా తథాగతులు కావచ్చు. బుద్ధుడు కావటం అనేది సిద్ధార్థ గౌతమునికి ఒక్కనికే అయ్యే పనేమీ కాదు. అందువల్లనే అతడు, నాకంటే ముందు ఎంతమంది బుద్ధులయ్యారో లెక్కలేదు, నా తర్వాత ఎంతమంది బుద్ధులవుతారో లెక్క పెట్టలేమని పదే పదే చెబుతుండేవాడు. ఒక్కరి సొంతం ఎలా కాగలుగుతుంది? జ్ఞానం, బోధి, ముక్తి ఎవరో ఒక వ్యక్తి సొంతమే ఎలా అవుతుంది? కానే కాదు, ధర్మ మార్గం చాలా సరళమైనది. ఈ మార్గంలో చక్కగా నడిస్తే ఎవరైనా గమ్యాన్ని చేరుకుంటారు. ఈ దారిలో కష్టాలు తప్పకెదురవుతాయి. కాబట్టి బాగా కష్టపడాలి, బాగా శ్రమించాలి. ఇదంతా స్వయంగా చేయాలి. ఆ చేయాల్సిన తపస్సు అంతా నువ్వే చేయాలి. ఎవరో తపస్సు చేస్తే నువ్వు ముక్తుడివెలా అవుతావు? నాకు దప్పిక వేస్తే, వేరెవరో నీళ్లు తాగితే నా దాహం ఎలా తీరుతుంది? నేను రోగిని, వేరెవరో మందు వాడితే నా రోగం ఎలా నయమవుతుంది? బంధనాలు నేను వేసుకున్నాను, ముడులు నేను వేసుకున్నాను, వాటి కారణంగా నాకు అశాంతి ఉంది. అలాంటప్పుడు అశాంతి నుండి ముక్తి పొందే మార్గంలో వేరెవరో నడిస్తే నా అశాంతి ఎలా దూరమవుతుంది? నేనెలా ముక్తుడనవుతాను? ఇది ఇంత సూటిగా ఉన్నా ఏవో చిక్కుల్లో ఇరుక్కుపోతాం. ఎన్నెన్ని చిక్కులో! ధర్మం పేరిట ఎక్కడెక్కడి చిక్కులు తెచ్చిపెట్టుకుంటామో చెప్పలేం. నాకు నేనే ధర్మ మార్గంలో ఒక్కొక్క అడుగు, ప్రతి ఒక్క అడుగు నడవాలి, మార్గమంతా నేనే నడవాలి. ఇది తొందరగా అర్థం చేసుకొని నడవటం మొదలుపెట్టిన వారు ఇక దారిలో పడ్డట్లే. అతడికి ఇక ప్రగతే ప్రగతి. ఇది అర్థం చేసుకోకుండా ఎవరో నన్ను గట్టెక్కిస్తారని, ఎవరో నాపై దయతలిచి నన్ను ఉద్ధరిస్తారని ఆశలు పెట్టుకొని కూర్చుండిపోతే ఇంతకుముందు ఎన్నెన్నో జన్మలు పోగొట్టుకున్నట్లే ఈ జన్మను కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి నడవాల్సింది నేనే అన్న విషయాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ నడిచేదేదో నేనే నడవాలి. బుద్ధ భగవానుని జీవితకాలంలో జరిగిన ఒక సంఘటన. ఆ రోజుల్లో భగవానుడు కోసల దేశపు రాజధాని శ్రావస్తి పట్టణంలో ఉండేవాడు. ఆ కాల భారతదేశంలో చాలా జనాభా ఉండిన నగరం అది. అక్కడ జేతవనంలో చాలా పెద్ద ధ్యాన కేంద్రం ఉండేది. ఎందరో ప్రజలు అక్కడికి విపస్సన ధ్యానం నేర్చుకోవటానికి వచ్చేవారు. ఎందరో భిక్షువులు, భిక్షుణీలు అంతకన్నా ఎక్కువ మంది గృహస్థ పురుషులు స్త్రీలు వస్తుండేవారు. సాయంకాలం ధర్మ ప్రవచనాలు జరిగినప్పుడు ఆ ప్రవచనాలు వినటానికి పట్టణంలోని ప్రజలు కూడా వచ్చేవారు. ఇది మన దేశంలో ఉండే మామూలు జబ్బే. ధర్మం ఆచరించినా ఆచరించకపోయినా ధర్మచర్చలో పాల్గొనాలి. ధర్మ ప్రవచనాలు వినటంలో తప్పేమీ లేదు. ధర్మం గురించి విన్నప్పుడే కదా ధర్మం పట్ల ప్రేరణ కలిగేది, ఎలా ధర్మంలో నడవాలో తెలిసేది. కానీ చెప్పిన దారిలో నడవకుండా కేవలం తెలివైన మాటల్లో మంచి మాటల్లో విన్నంత మాత్రాన సంబరపడిపోతే ఏం లాభం? అయినా అలాంటి వారు అప్పుడు కూడా వచ్చేవారు. అందులో ఒక సోదరుడు సంవత్సరాల నుండి వచ్చేవాడు. ఒకరోజు కొంచెం ముందుగా వచ్చాడు. బుద్ధ భగవానుడు ఒక్కడే కూర్చున్నాడని చూసి సంతోషంగా భగవాను దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఒక ప్రశ్న నన్ను ఎప్పటి నుండో వేధిస్తోంది భగవాన్, అందరి ముందు అడగటానికి సంకోచం, మీరొక్కరే ఉన్నారని అడగటానికి వచ్చాను అన్నాడు. తప్పకుండా అడుగునాయన, ధర్మం విషయంలో ఏ సందేహమూ మనసులో ఉంచుకోవద్దు, వెంటనే సమాధానం కోరాలి, తప్పకుండా అడుగు అన్నాడు. భగవాన్, ఇన్నేళ్లుగా వస్తున్నాను, ఇక్కడికి వచ్చేవాళ్లను ఎందరినో చూశాను, వారిని నా శక్తి కొద్దీ పరిశీలించాను. కొందరైతే నిజంగా ముక్తులైనట్లున్నారు, వాళ్లలో ఏ దోషమూ లేదు. వాళ్ల నడవడిక, వ్యవహారము, వాళ్ల జీవితమో చూస్తుంటే వారు ముక్తులైనట్లే అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇక్కడికి వస్తున్న వాళ్లలో చాలామంది మొదటి కంటే ఎంతో కొంత బాగుపడుతున్నారు. వీళ్ళు ఇంకా ముక్తి పొందకపోయి ఉండవచ్చు, ఏదో కొరత ఉంది. అయితే కొందరిలో అయితే ఏ మార్పు రావటం లేదు. వారిలో నేను ఒకణ్ణి. ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. ఇది ఎలా సాధ్యం భగవాన్? నాకు అర్థం కానిది ఏంటంటే, ఎవరైనా మీ అంతటి మహాపురుషుడిని, మీ అంతటి మహాశక్తివంతుడిని, మీ అంతటి గొప్ప కరుణామయుణ్ణి దర్శించినా కూడా ఇలాగే ఉండిపోవడం ఏంటి అని. మీరు మీ శక్తినంతా బలాన్నంతా ఉపయోగించి మమ్మల్ని ముక్తులను ఎందుకు చేయరు? మా మీద కరుణ కురిపించి మమ్మల్ని ఈ దుఃఖాల నుండి బయటికి ఎందుకు తీయరు అని అడిగాడు. ప్రతిరోజు ఆయన ఈ విషయమే ఎంత వివరించి చెప్పినా వారికి అనుకూలంగా ఉండే నమ్మకాలనే అంటిపెట్టుకొని ఈయన చెప్తున్న నిజాన్ని వినిపించుకోరు. అయినా సరే చిరునవ్వుతో, నీకు మళ్ళీ వివరిస్తాను అని నచ్చజెప్పాడు. బుద్ధుడు చెప్పే విధానాలు పలు రకాలు. ఒక్కోసారి ఎదురు ప్రశ్నలు వేసి కూడా వారికి తెలియజెప్పేవారు. ఇతన్ని కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నాయన, నీదేవురు? భగవాన్, నేను శ్రావస్తివాడినే, కోసల రాజధాని అయిన ఈ శ్రావస్తివాణ్ణి. నీ ముఖము మాట చూస్తే నువ్వెక్కడో దూరం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాడిలా ఉన్నావే. అవును భగవాన్, నిజానికి నేను మగధ దేశం వాణ్ణి, మాది రాజగిరి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాను అన్నాడు. అయితే ఇప్పుడు నీకు రాజగిరితో సంబంధాలేమీ లేవా? లేకేం భగవాన్, రాకపోకలు చాలానే ఉన్నాయి. మా కుటుంబం వాళ్ళు అక్కడున్నారు, మా బంధువులు మిత్రులు, మా వ్యాపారం కూడా అక్కడే ఉంది. సంవత్సరంలో ఎన్నోసార్లు అక్కడికి పోవటం రావటం జరుగుతుంది. అయితే ఈ శ్రావస్తి నుండి రాజగిరి పోవడానికి దారంతా నీకు బాగా తెలిసే ఉండాలి. తెలియకేం భగవాన్, ఎన్నోసార్లు వెళ్ళాను, దారంతా చాలా బాగా తెలుసు. అయితే ఇంకో మాట చెప్పు, నువ్వు ఈ నగరానికి వచ్చి ఎన్నో సంవత్సరాలైంది కదా, ఇక్కడ నీకు ఎందరో పరిచయమే ఉండాలి. అందులో ఒకరిద్దరు నీకు ఆప్తులై ఉండాలి. ఆ ఆప్తమిత్రులకి నువ్వు రాజగిరివాడివని, ఇక్కడికి వచ్చి స్థిరపడ్డావని, నువ్వు ఇక్కడి నుండి రాజగిరికి ఎన్నోసార్లు వెళ్ళి వస్తుంటావని, నీకు రాజగిరి వెళ్ళే దారంతా తెలుసునని తెలిసి ఉండాలి కదా. అవును, నా మిత్రులకి ఈ విషయాలన్నీ బాగా తెలుసు. అయితే వాళ్లలో ఎవరో ఒకరు, రాజగిరికి వెళ్ళే దారి నీకు తెలుసు కదా, దాన్ని వివరంగా చెప్పు అని అడిగితే చెప్తావా లేక దాచుకుంటావా? ఇందులో దాపరికమేముంది భగవాన్, ఎవరడిగినా వారికి పూర్తిగా అర్థమయ్యేటట్లు వివరిస్తాను. ఇలా తూర్పుకు వెళ్ళాలి, వెళ్తూ వెళ్తూ ఫలానా చోట ఇలా తిరగాలి, అలానే ముందుకు పోతే కాశీ వస్తుంది, ఇంకా ముందుకు పోయి ఫలానా ఫలానా చోట మలుపు తిరిగి అలా పోతే గయా వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళి ఫలానా చోట ఇలా తిరిగి వెళ్తే రాజగిరి చేరుకుంటారు, ఇలా బాగా వివరించి చెప్తాను. అయితే నువ్వు దారి తెలియజెప్పిన వాళ్ళంతా రాజగిరి చేరుకున్నారా అని అడిగాడు. ఆ మాట ఎలా చెప్పగలనండి? దారిని వివరించి చెప్తాను, ఆ దారిన నడిస్తే కదా వాళ్ళు చేరుకునేది అన్నాడు. ఇదే నాయనా, నేను ఇదే చెప్పదలుచుకున్నాను. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ అర్థమైంది నేను ముక్తి మార్గం అంతా స్వయంగా నడిచానని. ఈ దారిని గురించి నాకు బాగా తెలుసునని, అందుకే నన్ను అడుగుతారు. దానిలో దాచుకునేదేముంది? ఎంతో ప్రేమతో వారికి మార్గం గురించి అంతా తెలియజేస్తాను. బాబు, ఇది దారి, ఇలా వెళ్ళాలి, మధ్యలో ఈ స్టేషన్లు వస్తాయి, ఈ అనుభవాలు వస్తాయి, ఇలాంటి కష్టాలు వస్తాయి, వాటన్నింటినీ దాటుతూ దాటుతూ వెళ్తే ముక్తస్థితి చేరుతావు అని చెప్తాను. నా మాటలన్నీ విని తలలు వంచి 3 సార్లు సాధు 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 అని మీరు చెప్పిందంతా చాలా బాగుంది చాలా బాగుంది అని అనేసి, ఆ తర్వాత మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వాళ్ళు లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు చెప్పు? ఎలా చేరుకుంటారయ్యా? నడవటం మొదలుపెట్టి ఒక్క అడుగు ముందుకు వేసినవాడు లక్ష్యానికి 1 అడుగు దగ్గర పడతాడు. 10 అడుగులు ముందుకు వేసినవాడు లక్ష్యానికి 10 అడుగులు దగ్గర పడతాడు. 100 అడుగులు వేసినవాడు 100 అడుగులు దగ్గర పడతాడు. అలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మొత్తం దారంతా నడిచినవారు లక్ష్యాన్నే చేరుకుంటారు. కాబట్టి నడవాల్సింది మాత్రం మీరే. ఎవరైనా ప్రేమతో దారి చూపిస్తారు, కానీ నడవాల్సింది మాత్రం మీరే. ధర్మ మార్గంలో నడిచే ప్రతి సాధకుడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తమ మనసు మలిన పడటానికి ఎవరు కారణం? ఎవరికి వారే ఇలా చేసుకుంటున్నారు కదా. నా తెలివిలేని స్థితిలో, నా అజ్ఞానపు మత్తులో నాకు నేనే ముడులు వేసుకున్నాను. నా మనసు స్వభావాన్ని నేనే మైలపరుచుకున్నాను. దాన్ని రాగభోగాలలో, ద్వేషపు మలినాలలో, మోహపు మత్తులో ఉండేటట్లు నేనే కదా తయారు చేసుకున్నది. దీనికి ఇంకెవరో బాధ్యులు ఎలా అవుతారు? కంటికి కనిపించని ఏ శక్తికో ఏమవసరం ప్రాణులన్నింటి మనసులను మైలపరచడానికి, వాళ్ళందరి జీవితాల్లో దుఃఖాలు నింపేందుకు? ఎవరికేమవసరం అలా చేయటానికి? అలా ఎవరూ చేయరు. ప్రతివాడు తన అజ్ఞానంతో తన మనసును మైలపరుచుకుంటున్నాడు. కాబట్టి ఎవరికి వారే తెలివి తెచ్చుకొని తన స్వభావం నుండి బయటపడాలి. తమలోని మలినాన్ని కడిగేసుకోవాలి, వేసుకున్న మిడులను విప్పుకోవాలి, లోపల జమ చేసుకున్న చెత్తనంతా తీసివేయాలి. ఈ బాధ్యతంతా ఎవరికి వారిదే? ఇదే ప్రకృతి నియమం. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. మొత్తం దారంతా మీకు మీరే నడవాలని తెలుసుకోవాలి. ఎవరికి వారే నడవాలి. అయితే మనం ప్రయాణం చేయాల్సిన దారి ఏది? ధర్మ మార్గం అంటే ఏంటి? ఒకరోజు ఒక ముసలమ్మ బుద్ధ భగవానుని దగ్గరికి వచ్చి, భగవాన్, నాకు ధర్మ మార్గాన్ని తెలియజేయండి, ముక్తి మార్గం తెలియజేయండి, ఈ విషయాలను మామూలు భాషలో తెలియజెప్పండి అని అడిగింది. పాపం ఆ ముసలమ్మ ఎంతోమంది ఆచార్యుల దగ్గరికి పోయి ఉంటుంది, వాళ్ల పాండిత్య మాటలు, వాళ్ళ తాత్విక విషయాలు వినింది. ఇంతకీ ధర్మం అంటే ఏంటో అర్థం కాలేదు. భగవానుడు చిరునవ్వుతో, అమ్మా, ఎవరైనా నిజంగా ధర్మాన్నే గనుక తెలియజెప్తే అది సులువైన భాషలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్తారు. ప్రజలు ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి మామూలు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అర్థమే కానప్పుడు ప్రజలు దాన్ని ఎలా ఆచరించగలుగుతారు? అందువల్ల బుద్ధుడైనవాడు, నిర్మలుడైనవాడు, ముక్తుడైనవాడు ఎప్పుడూ సామాన్య భాషలో, అతి సరళమైన భాషలో, ప్రజలకు అర్థమయ్యే తీరులో ధర్మాన్ని బోధిస్తాడు. నీకు ఇంకోసారి చెప్తాను అని 3 ముక్కల్లో అప్పటి భాషలో ఇలా చెప్పాడు.
కుశల సయుప సంపద సచేత పరియోదపనం ఏతం బుద్ధాన శాసనం ఏతం బుద్ధాన శాసనం.
శాసనం అంటే ఆ కాలపు భాషలో శిక్షణ లేక ఉపదేశము అని అర్థం. ఎవరు ఉపదేశం ఇచ్చారు? మనమంతా దానికి కట్టుబడి ఆయన చెప్పినట్లే చేశాం. దాన్నే శాసనం అన్నారు. బుద్ధాన శాసనం. ఒక్క బుద్ధుడు కాదు, బుద్ధులైన వారందరూ ఇదే బోధిస్తారు అని చెబుతున్నాడు. ఎవరైనా ఈ విషయం తప్ప రెండో మాట ఏదైనా చెబితే అతడు ఇంకా బుద్ధుడు కాలేదని తెలుసుకోవాలి. అతడు ఏ నమ్మకాల కూపంలోనో చిక్కుకొని ఇతరులను కూడా దానిలోకి లాగుతున్నాడు. ఏదో మతాచారాల వల్లలో చిక్కుకొని ఇతరులను కూడా వాటిలోనే ఇరికిస్తున్నాడు. అతనికి శుద్ధ ధర్మం అంటే ఏంటో అర్థమే కాలేదు. బుద్ధుడైన వాడు ఈ విషయం తప్పించి మరేది చెప్పడు. సబ్బ పాపస్స అకరణం, పాపకర్మలన్నింటికీ దూరంగా ఉండమని చెప్తాడు. కుశలస్స ఉపసంపద, పుణ్యకర్మల సంపదని పెంచుకోమని చెబుతాడు. ఇంకా సచిత్త పరియోధపనం, మీ చిత్తాన్ని నిర్మలం చేసుకోండి అని చెప్తాడు. పరిపూర్ణంగా నిర్మలం చేసుకోండి. పరియోధపనం, మనసు పైపై భాగాలను నిర్మలపరచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ పైపై భాగాలను కేవలం ఆలోచనల ద్వారానే నిర్మలపరచుకోవచ్చు. ఇది మంచిదే, అంతైనా లాభం అయింది, కానీ అది ముక్తి కాదు. ముక్తి కావాలంటే అంతర్మనసు లోతుల వరకు పూర్తిగా శుభ్రపడాలి, ఏమీ మిగిలిపోవద్దు. దీనినే పరియోధపనం అన్నారు. సచిత్త పరియోధపనం కావాలి, మనసంతా పూర్తిగా పరిశుభ్రం కావాలి, అప్పుడే ముక్తి వస్తుంది. అంతే, ఈ మూడు మాటలే ధర్మం, ఇంకో మాట అవసరం లేదు. దీనినే కేవలం పరిపుణ్యం, కేవలం పరిశుద్ధం అన్నారు. ఈ మూడు మాటల్లో ధర్మం అంతా వచ్చేసింది. చెడు కర్మలు చేయకపోవటం, మంచి కర్మలు చేయడం, చిత్తాన్ని నిర్మలపరచుకోవడం, పూర్తి ధర్మం వచ్చేసింది ఇందులో. ఇందులో వేరే ఏ మాట కలపనక్కర్లేదు. ఇంత మాత్రం చేస్తే చాలు, ముక్తస్థితిని చేరుకుంటాం. ఇంకో మాట ఎక్కువగా కలిపితే పాడు చేసినట్లవుతుంది, ఏమీ కల్పనక్కర్లేదు. అలాగే కేవలం పరిశుద్ధం కూడా, వీటి నుండి ఏమీ తీసివేయలేం. తీసివేయటానికి దీనిలో ఏ దోషమూ లేదు. దీన్ని తీసివేస్తే ధర్మం పరిశుద్ధమవుతుంది అన్నదే లేదు. ఈ మూడు మాటల్లోనే పరమ పరిశుద్ధ ధర్మం పరమ పరిపూర్ణ రూపంలో వచ్చేసింది. అలా ఉన్నప్పుడే శుద్ధ ధర్మం అనగలం. ఇవి తప్ప మరి ఇంకేమీ చేయనక్కర్లేదు. సబ్బ పాపస్స అకరణం, ఏ పాపము చేయకు. కుశలస్స ఉపసంపద, కుశలకర్మలను అంటే పుణ్యకర్మలను చేస్తూ ఉండు. అయితే పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, కుశలం అంటే ఏంటి, అకుశలం అంటే ఏంటి? నిజానికి విషయం చాలా సూటిదే, సరళమైనదే, అందరికీ పనికొచ్చే మాట, అందరికీ వర్తించేదే. అలాంటి మాటను పట్టుకొని దానికి ఒక్కొక్క మతం వారు వాళ్ళ సాంప్రదాయాన్ని కలిపి అర్థం చెప్పడంతో అసలు అర్థం పాడైపోతుంది. పాపమేంటి, పుణ్యమేంటి, ధర్మమేంటి, అధర్మమేంటి అన్నదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ధర్మం సరిగ్గా అర్థం కాని వారు కొందరు ఒక రకమైన బట్టలను, చిహ్నాలను, బయటి తీరును కలిగినటువంటి వారిని అబ్బా ఎంత ధర్మవంతులు అనుకుంటారు. అలాంటి బట్టలు గుర్తులు లేని వారిని ధర్మవంతులు కాదు అనుకుంటారు. ప్రతి ఒక్క మత సాంప్రదాయం వారికి ఒక రకమైన ప్రత్యేక వేషభూషణాలు ఉంటాయి. ఆయా మతాలలో ధర్మవంతులు అని గౌరవం అందుకునేవారు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలకు గల వేషభూషణలతోనే కనిపిస్తారు. అసలు ధర్మం ఏంటో అర్థం కాని వారు కొందరు అలా బయటికి కనపడే మాట తీరును, కట్టే బట్టల తీరును, శరీరంపై పెట్టుకునే గుర్తులనే ధర్మం అనుకుంటారు. కొంతమందికి బుద్ధి వచ్చి అరే ఈ బయటి ఆడంబరాలను, బయటి తీరును ధర్మం అనుకుంటున్నామేంటి అని ఆలోచిస్తారు. వాళ్ళు వేరే రకం చిక్కుల్లో ఇరుక్కుపోతారు, మతాచారాల చిక్కుల్లో ఇరుక్కుపోతారు. ఒక్కొక్క మత సాంప్రదాయం వారికి ఒక్కో రకమైన ఆచారాలు, నియమాలు, కర్మకాండలు ఉంటాయి. ఒక మతం వారేమో ఒక రకమైన ఆచారాలను పాటించేవారిని ధర్మాత్ములు అనుకుంటారు. ఈ ఆచారాలను ఇలాగే పాటించని వారు ధర్మాత్ములు కారు అనుకుంటారు. వేర్వేరు మత సాంప్రదాయాల వారికి వేర్వేరు కర్మకాండలు, ఆచారాలు. దేన్ని ధర్మం అనుకోవాలి, దేన్ని ధర్మం కాదనుకోవాలి, చిక్కుల్లో పడేసే మాట కదా ఇదంతా. కొంతమంది ఆలోచనాపరులు ఈ చిక్కుని దాటి అరే ఈ కర్మకాండలను ఆచారాలను పట్టిబట్టి ఇదే ధర్మం అనుకోవటం ఏంటి అని ముందుకు సాగినా ఇంకో చిక్కులో ఇరుక్కుంటారు. ప్రతి మత సాంప్రదాయం వారికి జీవితం గురించి, జీవితపు పరమసత్యాల గురించి కొన్ని నమ్మకాలుంటాయి. తాత్విక నమ్మకాలు, దార్శనిక నమ్మకాలు. ప్రతి ఒక్క కొత్త నమ్మకం ఉన్నవారు ఒక మతం ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటైన ప్రతి ఒక్క మతం వారు కొన్ని నమ్మకాలకి దాసులై ఉంటారు. ఫలానా మతంలో ఉన్న ఒక వ్యక్తి ఫలానా ఫలానా నమ్మకాలను ఒప్పేసుకొని అలాగే ఒప్పుకుంటున్న అందరినీ ఇతను ధర్మాత్ములు అనుకుంటాడు. వేరే నమ్మకాలున్న వేరే మతం వారి గురించి వీళ్లకు ధర్మం ఏం తెలుసు అనుకుంటాడు. ఈ నమ్మకాలు కూడా ప్రతి మతానికి వేరువేరు. ఇలా వేరువేరుగా ఉన్న ఈ విషయాలు ధర్మం కాదు. ఇవి పండుకు పైతొక్కల్లాంటివి మాత్రమే. ధర్మం అనేది లోపలి సారం, అది అందరికీ ఒక్కటిగా ఉంటుంది. అలాంటప్పుడు మరి పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, కుశలం అంటే ఏంటి, అకుశలం అంటే ఏంటి? ఎవరైనా తమ శరీరంతో, మాటలతో ఇతర ప్రాణుల సుఖాన్ని, శాంతిని నష్టపరిస్తే, వాటికి హాని చేస్తే దాన్ని పాపం అంటారు. ఖచ్చితంగా అది పాపమే. అలాగే ఎవరైనా వాళ్ళ చేతలతోనో, మాటలతోనో ఇతరులకు సుఖాన్ని, శాంతిని పంచితే, వాళ్ళ కష్టాలను దూరం చేస్తే, వాళ్లకు మేలు చేస్తే అదే పుణ్యం. ఖచ్చితంగా అది పుణ్యమే. ఇది అందరికీ ఒక్కటే, అందరికీ సమానంగా వర్తిస్తుంది. అయితే శరీరంతో, మాటలతో ఎలాంటి చెడు పనులు చేస్తుంటాం? చెడ్డ మాటలతో ఎవరినైనా నొప్పించినా, అబద్ధం చెప్పినా అది మాటలతో దుష్కర్మ చేసినట్లు. ఏ ప్రాణినైనా హత్య చేసినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, మత్తు పదార్థాలు తీసుకున్నా అది శరీరపు దుష్కర్మ అవుతుంది. ఆ పనులు ఇతరులకు హాని చేస్తాయి, ఇతరుల సుఖాన్ని, శాంతిని చెడగొడతాయి. మనిషి ఒక సంఘజీవి, అతడు సమాజంలో ఉండాలి. గృహస్థుడైన వాడు తన కుటుంబంతోనూ, సమాజంతోనూ కలిసి జీవించాలి. ఇల్లు వాకిలి వదిలిపెట్టి సన్యాసులు, సన్యాసినిలు అయిన వారు కూడా సమాజంతో సంబంధం ఉండాల్సిందే. వారు సమాజాన్ని విడిచి ఎక్కడికి పారిపోలేరు కదా. అలా సమాజంలో ఉంటున్న ఒక వ్యక్తి తన మాటలతో కానీ, చేతలతో కానీ చుట్టుపక్కలనున్న వారికి సుఖశాంతులు లేకుండా చేసి వాళ్లను కలవరపరిస్తే, ఒక చిన్న విషయం గ్రహించాలి, నేను నా చుట్టూ ఉన్న వాళ్లను కష్టపెడితే, కలవరపెడితే నాకు మాత్రం ఆ బాధలు అంటకుండా ఎలా ఉంటాయి? నేను నా చుట్టూ నలవైపులా నిప్పు అంటిస్తే నాకు దాని సెగ మంట తాకకుండా ఎలా ఉంటుంది? నాకు చల్లదనం కావాలంటే ఎలా కుదురుతుంది? మనం ఒక సమాజంలో ఉండాలంటే ఆ సంఘ వ్యవస్థను, శాంతిని కాపాడే నియమాలను తప్పక పాటించాలి. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలనుకునే వారికి ఈ పై విషయంతో మొదలు పెడతాం. కొద్ది లోతుల్లో సాధన చేసినా చాలు తెలిసి వస్తుంది, అరే నాకు నేను హాని చేసుకోకుండా నేను ఎవరికీ హాని చేయలేను. శరీరంతోనైనా, మాటలతోనైనా ముందుగా నాకు నేను హాని చేసుకోకుండా వేరే వారికి హాని చేయటం జరగదు. తనలోకి తాను చూసుకునే కొద్దీ ఇదే విషయం ఇంకా బాగా అర్థమవుతూ పోతుంది. ఈ విషయం ఏదో విచిత్రంగా ఉంది అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇది ప్రకృతి ధర్మం. ఎవరైనా హత్య చేశారంటే మొదట తనలోనే ఎంతో కోపాన్ని, ద్వేషాన్ని, దుర్భావనను పుట్టించుకొని ఉండాలి. ఎంతో తీవ్రంగా పుట్టించుకొని ఉండాలి, అప్పుడే హత్య చేస్తాడు. అలాగే తనలో ఎంతో దురాశను కలగజేసుకోకుండా దొంగతనం చేయలేడు, కామవాసనలు తలెత్తకుండా వ్యభిచారం చేయలేడు. కాబట్టి శరీరంతో కానీ, మాటలతో కానీ ఏదైనా చెడ్డకర్మ చేసే ముందు మొదట తనలోనే ఏదో ఒక వికారాన్ని తయారు చేసుకోవాల్సిందే. వికారాన్ని మనసులో పుట్టించుకున్న వెంటనే ప్రకృతి శిక్ష వేస్తుంది. ధర్మ నియమాల ప్రకారం శిక్ష పడి తీరుతుంది. ఇది ప్రకృతి నియమం, ఇది ఇంతే, ఇలాగే జరుగుతుంది. ఎవరైనా చూసుకోవచ్చు, హత్య చేశాడే కానీ లోపల కోపం లేదు, ద్వేషం లేదు, అలా ఉంటుందా? ఎక్కడైనా సంతోషంగా ప్రశాంతంగా ఉండి ఎవరైనా హత్య చేస్తారా? అలానే దొంగతనం చేశాడే కానీ లోపల అత్యాశ లేదు, తప్పుడు సంబంధం పెట్టుకున్నాడే కానీ లోపల కామకోరిక లేదు. ఇవన్నీ చెల్లే మాటలేనా? మనసును మొదట మలినం చేసుకోవాల్సిందే. మనసును మలినం చేసుకున్నప్పుడు చూడండి లోపల ఆందోళన ఉంటుందో లేదో. అయితే సాధారణంగా జరిగేది ఏంటంటే, మన లోపల మనం వికారం పుట్టించుకొని మనసును మైలపరుచుకుంటామే కానీ దానివల్ల లోపల ఏం జరుగుతుందో చూసుకోవడం రాలేదు. ఆలోచన అంతా బయట విషయం మీద ఉంది. అలా ఉంచి మన లోపల ఏం అలజడి జరుగుతున్నదో పట్టించుకోవట్లేదు. మరి లోపల ఏం హాని చేసుకుంటున్నామో చూసుకోవడం లేదు కదా. మనకు మనం హాని చేసుకుంటున్నామన్న విషయం ధర్మ మార్గంలో ముందుకు పోతున్న కొద్దీ స్పష్టమవుతూ అర్థమవుతూ పోతుంది. అప్పుడు మరో విషయం కూడా అర్థమవుతుంది. నేను మాటలతో కానీ చేతలతో కానీ ఇతరుల సుఖశాంతులను చెదరగొట్టే ఏ పాపపు పని చేయకపోవటం వేరెవరికో మేలు చేయటం కాదు, నిజానికి అది నాకు నేను మేలు చేసుకోవటమే, నన్ను నేను దుఃఖాల పాలవకుండా కాపాడుకోవటానికే. ఎందుకంటే ఇతరులను బాధ పెట్టాలంటే మొదట నాలో నేను దుఃఖం పుట్టించుకోవాల్సిందే. పోను పోను, ఈ విషయం అర్థమయ్యే కొద్దీ ధర్మం ఎంత శుద్ధమైనది అన్న విషయం కూడా అర్థమవుతుంది. ఎవరైనా సరే తన మనసును మలినపరుచుకొని ఒకరికి కీడు చేస్తే, పాపకర్మ చేస్తే వెంటనే అతనికి శిక్ష పడుతుంది. ఆ వ్యక్తి హిందువా, బౌద్ధుడా, జైనుడా, క్రైస్తవుడా, సిక్ఖా, పార్సీనా అని ధర్మం చూడదు. అలాగే బ్రాహ్మణుడా, క్షత్రియుడా, లేక శూద్రుడా, భారతీయుడా, బర్మీనా, అమెరికనా, రష్యనా, ఇవేవి ఆ ప్రకృతి నియమం ఏమాత్రం పట్టించుకోదు. ఆ నియమం నియమమే, అందరికీ ఒక్కటే. శుద్ధ ధర్మం అంటే ఇదే. ఎవరైనా సరే చెడు మనసుతో ఇతరులకు మాటలతోనైనా చేతలతోనైనా కీడు చేస్తే శిక్ష తప్పదు. అదే ఒక వ్యక్తి కుశలకర్మ చేస్తే. కుశలకర్మ అంటే ఏంటి? అన్నింటికంటే గొప్ప కుశలకర్మ, గొప్ప పుణ్యకర్మ, మనసును మైలపరుచుకోకుండా దాన్ని ఏకాగ్రపరుచుకోవటమే. కుశల చిత్తాన్ని అంటే నిర్మలంగా ఉంచుకున్న మనసును ఏకాగ్రపరిస్తే ఎంతో మేలు చేస్తుంది. మనసు మన వశంలో ఉన్నప్పుడే ఏ మంచి పనైనా చేయగలుగుతాం. మనసు వశంలో లేనప్పుడు మంచి పనులు చేయనేలేం, చెడు పనులే చేస్తూ పోతాం. ఒకవేళ మనసు వశంలో ఉన్నా, వికారాల ఆధారంతో వశమై ఉన్నప్పుడు కూడా చెడు పనులే చేస్తూ పోతాం. అందువల్ల చిత్తాన్ని నిర్మలపరుచుకొని ఏకాగ్రత సాధిస్తే అప్పుడు ఏ పని చేసినా మంచే జరుగుతుంది. కుశలమే కుశలం, పుణ్యమే పుణ్యం. ఇక ధర్మంలో మూడో విషయం, మన మనసును నిర్మలంగా ఉంచుతూ, పై పై మేరకే అయినా నిర్మలంగా ఉంచుకొని దాన్ని ఒకవేళ మనం ఏకాగ్రత పరిచినా కూడా, ఎన్నో జన్మల నుండి తయారు చేసుకొని కూర్చున్న పాత స్వభావం మాట ఏంటి? అంతర్మనసు లోతుల్లో మలినాలు పోగు చేసుకునే అలవాటు ఉంది, వికారాలు పుట్టించుకుంటూ పోయే స్వభావం అయింది. లోపలన్నీ చిక్కుముళ్ళే, మనసు నిండా చిక్కుముళ్ళే, శరీరంలో నరనరానా చిక్కుముళ్ళే, కానీ మనకది తెలియనే తెలియదు. లోపల చూసుకోవటం లేదు కదా, చూసుకుంటే తెలుస్తుంది, అరే మొత్తానికే నాలో అంతా చిక్కుముళ్ళే ఉన్నాయే అని, ఎంత బాధల్లో ఉన్నాను అని. లోపల పరిస్థితిని అలాగే ఉంచుకొని పై పైన మాత్రం నిర్మలంగా ఉంచుకునేందుకు వెయ్యి విధాలా ప్రయత్నించినా, ఇంకా ఏకాగ్రతను సాధించినా మనలో ఉన్న బాధలు వీడవు, వాటి నుండి ముక్తి రాదు. మనలోని మలినాలు, కల్మషాలు కూకటి వేళ్లతో సహా దూరమైతేనే నిజమైన ముక్తి దొరికినట్లు. దాన్నే పరియోధపనం అన్నారు. అంటే మనసు మొత్తం అంతా వికారాల నుండి, మలినాల నుండి ముక్తి పొందాలి. ఇది మూడో అంశం. ఈ మూడింటిని అప్పటి భాషలో ఇలా చెప్పాడు, సబ్బ పాపస్స అకరణం, జీవితంలో మంచి నడవడిక ఉండాలి, అంటే శీల సదాచారాలు పాటించాలి. కుశలస్స ఉపసంపద, మన జీవితంలో సమాధి సాధనను బలపరుచుకోవాలి, అంటే మనసును మంచిదిగా ఉంచి దాన్ని వశం చేసుకోవాలి. సచిత్త పరియోధపనం, మనసు లోతుల దాకా వికారాలు మిగలకుండా అనుభవం ఆధారంగా ప్రజ్ఞను మేల్కొల్పుకోవాలి. ఇలా శుద్ధధర్మం అంటే ఈ మూడే, శీల, సమాధి, ప్రజ్ఞ. శీలము, సమాధి, ప్రజ్ఞ, ఇది బౌద్ధుల సొంతమేమీ కాదు. అలానే ఇది హిందువుల, జైనుల లేక క్రైస్తవుల సొంతము కాదు. ఇది అందరికీ మేలు చేస్తుంది, ఎవరు దీన్ని ఆచరించినా సరే. అంతేకాని మొదట నువ్వు ఈ మతంలో దీక్ష తీసుకోవాలనో, ఈ కట్టడిలోనే ఉండాలనో, నీ మతాన్ని నీ పేరును మార్చుకోవాలనో, అలా మార్చుకోకపోతే దీన్ని నీకు ఇవ్వమనో, మేమిచ్చినా నీకు ఇది మేలు చేయదనో, అదే మా గుంపులో చేరితేనే ఈ మార్గంలో నడిచిన వాళ్లకు మేలు జరుగుతుందనో విన్నప్పుడు అది ధర్మం కాదని అర్థం చేసుకోండి. ఈ గుంపుల్లో కలుపుకునే పనుల్లో ఎంతో కొంత మోసం ఉండనే ఉంటుంది. ధర్మమే అయితే అందరిది, అందరికీ ఒకేలా మేలు చేస్తుంది. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ధర్మ మార్గాన నడవాలనుకున్న మీకు ఈ దారి మొత్తాన్ని గురించి పైపై రూపురేఖలు తెలియాలి. ఈ దారి ఎలాంటిది, ఇది మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, ఇదే అర్థం కాకపోతే మళ్ళీ మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి. ఏం పని చేసుకుంటూ కూర్చున్నాను, ఇదేంటి, ఎందుకు ఇలా చేస్తున్నాను అనే సందేహాల్లో పడి పని సరిగా చేయలేకపోతారు. ఎలాగైతే చీకటిలో వెళుతున్న వ్యక్తి చేతిలో టార్చ్ ఉంటే వెయ్యబోయే ముందడుగు ఎక్కడ పడుతుంది అని సరిగా చూసుకుంటూ నడుస్తాడో, అదేవిధంగా ఒక్కొక్క అడుగు మీరు ధర్మ మార్గంపై వెళుతున్నప్పుడు వేయబోతున్న అడుగు గురించి ఎప్పటికప్పుడు అవసరమైనంత వివరణ దొరుకుతూ ఉంటుంది. ఇంతేకాకుండా ఈ మార్గం మొత్తం గురించి పైపై రూపురేఖలను కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ మార్గం ఏంటి? ఇది ముక్తికి దారి, పూర్తిగా శుద్ధులమయ్యేందుకు దారి, సార్వజనీన ధర్మాన్ని తెలుసుకునేందుకు ఈ దారి. దీనినే
అరియు అఠంగికు మగ్గు
లేదా ఆర్య అష్టాంగిక మార్గము అన్నారు. అంటే ఈ ఆర్య మార్గంలో 8 భాగాలున్నాయని అర్థం. ఆర్య మార్గం అంటే ఏంటి? ఆర్యుడు కాని ఏ వ్యక్తి అయినా ఈ దారిలో నడిచి చివరకు ఆర్యుడవుతాడు. ఈ దారిన వెళ్తున్నవాడు హిందువా, బౌద్ధుడా, క్రైస్తవుడా, జైన లేక బ్రాహ్మణుడా, శూద్రుడా, అమెరికనా, రష్యనా అన్న వివరాలతో ఈ దారికి పనిలేదు. దీనిపై ఎవరు నడిచినా వాళ్ళు ఆర్యులవుతారు. ఎలాగైతే గంగానది నీళ్లు దాహంతో ఉన్న ఏ వ్యక్తి దాహాన్నైనా తీరుస్తాయో, అదేవిధంగా ఈ మార్గం కూడా అనార్యులుగానున్న ఎవరినైనా ఆర్యులుగా చేస్తుంది. ఆర్యులవటం అంటే ఏంటి? పాతకాల భాష. గడిచిన 2500 సంవత్సరాల్లో భాష మారింది, శబ్దాలు మారాయి, వాటి అర్థాలు మారాయి. మారుతూ మారుతూ ఇవాళ్టి భాషలో ఆర్య అన్న పదాన్ని ఒక జాతి వారికి వాడుతున్నారు. ఎత్తు ఎక్కువగా ఉండి పొడవాటి ముక్కుతో, పెద్ద పెద్ద కళ్ళతో, ఎర్రగా ఉంటే ఆర్యజాతి వ్యక్తి అంటున్నారు. అదే నల్లగా ఉండి ఉంగరాల్లో చుట్టుకున్న వెంట్రుకలుండి పెదాలు మందంగా ఉంటే ఆఫ్రికన్ జాతి, నీగ్రో అని అంటారు. గోధుమ రంగులో ఉండి చిన్న చిన్న కళ్ళుండి దెబ్బ ముక్కుంటే మంగోలియన్ జాతి అని. ఈ రకంగా ఒక జాతి వారిని చేశారు ఆర్యులన్న వారిని కూడా. 2500 సంవత్సరాల క్రితం మన దేశంలో ఆ పదాన్ని ఈ అర్థంలో వాడేవాళ్ళు కాదు. ఆ పదాన్ని సాధువు, సత్పురుషుడు అన్న అర్థంలో వాడేవారు. ఎవరైతే ధర్మ మార్గంలో నడిచి సుజనులయ్యారో, మంచి మనిషిగా మారారో, నిర్మల మనస్కులయ్యారో వారిని ఆర్యులనేవారు. వారు తెలుపా నలుపా, వాళ్ల ముక్కు పొట్టా పొడువా అన్నదానికి ఈ పదంతో సంబంధం లేదు. ధర్మ మార్గంలో పూర్తిగా నడిచి తమ మనసును ఎవరైతే నిర్మలపరుచుకున్నారో, తమలోని చిక్కుముడులను విప్పుకున్నారో వారినే ఆర్యులనేవారు. ఎవరైతే ధర్మం ప్రకారం నడుచుకోరో వారు అనార్యులు, హీనులు, మూర్ఖులు. ఇలా తెలివి లేకుండా చేసే పనులతో తమకు తాము హాని చేసుకోవటమే కాక ఇతరులకు కూడా హాని చేస్తారు. అప్పటిలో అనరియో అన్న పదమే నేటి భాషలో అనాడీగా మారింది హిందీలో. ఇలాంటి తెలివి తక్కువ మనిషి కూడా ధర్మ మార్గంలో నడిస్తే సాధువు అవుతాడు, ఆర్యుడవుతాడు. అందుకే దీన్ని ఆర్యమార్గం అన్నారు. దీనిలో 8 భాగాలున్నాయి కాబట్టి అరియో అట్టంగికో మగ్గో అన్నారు. ధర్మ మార్గంలోని 8 భాగాలు కూడా 3 పెద్ద విభాగాల కిందికే వస్తాయి. అవే శీలము, సమాధి, ప్రజ్ఞ. శీలములో మూడు భాగాలు, సమాధిలో మూడు భాగాలు, ప్రజ్ఞలో రెండు ధర్మాంగాలు ఉన్నాయి. శీలంలో ఉన్న మూడేంటి?
సమ్మ వాచ, సమ్మ కమ్మంతు, సమ్మ ఆజీవు.
సమ్మ అన్న, సమ్యక్ అన్న, సరైనది, మంచిది, మన సొంత అనుభూతిలోకి వచ్చేది అని అర్థం. సమ్మ వాచ, మన మాటలు సరైనవిగా ఉండాలి, అంటే నిర్మలంగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? మన మాటలతో ఎవరికీ హాని చేయొద్దు. నిజంగా మనం మన మాటలతో ఎవరినీ కష్టపెట్టక చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. చెడు అంటే ఏంటి? అబద్ధాలు చెప్పి ఒకరిని మోసగించటం, ఒకరికి మంచి జరగాలన్న ఆలోచనతో కాకుండా వాళ్లను బాధ పెట్టడం కోసమే మాటలనటం. ఎవరికైనా చెడ్డ పేరు వచ్చే విధంగానో, లేక కలిసిమెలిసి ఉన్న వాళ్ల మధ్య చిచ్చు పెట్టే విధంగానో మాటలు ఎక్కించి చెప్పటం, చాడీలు చెప్పటం. అంతేకాక పనికి మాలిన మాటలతో తన సమయాన్ని, ఇతరుల సమయాన్ని నష్టపరచటం. ఈ నాలుగు విధాలుగా వాక్కుతో చేసే కర్మలు మలినమవుతాయి. ఇలా జరగనివ్వకపోతే అవి సరైన మాటలు, అంటే సబ్బ పాపస్స అకరణంతో సమ్మవాచ అవుతుంది. సమ్మ కమ్మంతో అంటే కర్మాంతము, ఏ కర్మ అయినా మనసులో పుడుతుంది, అది ఇంకా పెరిగితే మాటలలోకి వస్తుంది, ఇంకా పెరిగి చేతలలోకి వస్తుంది. అయితే మన శరీర కర్మలు సమ్యగ్గా ఉండాలి, సరైనవిగా ఉండాలి, మనకి ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి, చెడుగా ఉండకూడదు, మరవెప్పుడు చెడ్డవవుతాయి. ఈ శరీరంతో ఎవరినైనా హత్య చేస్తే, వేరెవరిదో అయిన వస్తువును దొంగలిస్తే, లాగేసుకుంటే, తీసేసుకుంటే, అలాగే వ్యభిచరిస్తే, పరస్త్రీతో, పరపురుషునితో లైంగిక సంపర్కం పెట్టుకుంటే, లేదా మత్తు పదార్థాలు తీసుకుంటే, శరీరంతో అయ్యే ఈ చెడు కర్మల వలన మనకి హాని కలుగుతుంది, ఇతరులకు హానే. ఈ చెడు కర్మలు చేయకుండా తమను తాము కాపాడుకుంటే తాము సరైన కర్మలనే చేస్తున్నారని అనుభవంతో గమనించుకోగలుగుతారు. అప్పుడది కేవలం ఉపదేశాలను ఒప్పుకున్నంతవరకే ఉండిపోలేదు. ఇలా జరిగితే అది సమ్మకమ్మంతో అవుతుంది. సమ్మ ఆజీవో, జీవనోపాధి కూడా సరైనదిగా, మంచిదిగా ఉండాలి. శుద్ధమైన, నిర్మలమైన జీవనోపాధి మన జీవితంలోకి రావాలి. విని ఊరుకుంటే సరిపోదు. ప్రతి మనిషి బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చేయాలి. సన్యాసులకైతే గృహస్థుల నుండి ఏ విధంగా ఆసరా పొందాలన్న దానికి ప్రత్యేక నియమాలున్నాయి, ఆ ప్రకారమే జరగాలి. అదే గృహస్థులైతే జాగ్రత్త పడాలి. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేస్తున్న పనుల వలన ఎవరికీ ఏ హాని జరగటం లేదు కదా అని. ఉదాహరణకు ఒకతను, నేను చాలా శీలవంతుణ్ణి, ఎందుకంటే ఏ మత్తు పదార్థాలను తాకను అని అంటాడు, అక్కడిదాకా బాగానే ఉంది. కానీ మత్తు పదార్థాలు అమ్ముతున్నాడు అనుకుందాం, సారా, మందు, గంజాయి లాంటివి. ఈయన వరకు ఎలా ఉన్నా అవి కొనుక్కున్న వాళ్ళు మత్తు పదార్థాలు వాడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు కదా. వాళ్ళు శీలం తప్పటంలో మనం తోడ్పడినట్లే కదా. నాకు రాబడి వచ్చింది కానీ ఎంతమందికి నష్టం చేశాను. సమ్మ ఆజీవో కాదది. ఇలానే ఒకరు, నేను హత్య చేయను అంటాడు, కానీ కత్తులు, కటార్లు, తుపాకీలు, బాంబులు అమ్ముతాడనుకుందాం. అవి కొనుక్కొని పోయిన వాళ్ళు వాటితో హత్యలు చేస్తారు కదా. అలా వాళ్ళ శీలం తప్పేందుకు ఇతడు సహాయపడినట్లే. సమ్యక్ ఆజీవిక కాదది. ఇంకొకతను, నేను హత్య చేయనంటాడు, కానీ పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని బాగా మేపి పెంచి వాటిని కషాయవాడికి అమ్ముతాడనుకుందాం. కషాయివాడు హత్య చేయటానికే కదా కొనేది, అతను శీలం తప్పడానికి సహాయపడినట్లే కదా. అది సమాజీవో కాదు. ఇంకొకతను, నేను హత్య చేయనంటాడు, కానీ ఒక కషాయివాడు పశువుని చంపితే ఆ మాంసాన్ని ఇతడు అమ్మకానికి పెడతాడు. అంటే హత్యను ప్రోత్సహించినట్లే కదా. సమ్మ ఆ జీవో కాదది. ఒకతను విషం అమ్ముతాడు, అది కొనుక్కొని పోయిన వారు వేరెవరికో తాగించి ప్రాణం తీసేస్తారు. అలా నేను చేసే వ్యాపారం ఇతరులు వాళ్ల శీలం తప్పడానికి సహాయకంగా ఉంటే అది సమ్మ ఆజీవో కాదు, ఖచ్చితంగా సమ్మ ఆజీవో కాదు. ధర్మాన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. కొన్నిసార్లు పై పైకి చాలా మంచివిగా ఏ తప్పు లేనట్లుగా అనిపించే పనులనే ఒకవేళ మనసును మలినపరుచుకొని చేస్తున్నట్లయితే దోషాలవుతాయి. సమ్మ ఆజీవో కాకుండా మిథ్యా ఆజీవిక అవుతుంది. ఒక ఉదాహరణ, ఎన్నో ఏళ్ల కిందటి మాట, శుద్ధ ధర్మ మార్గంలో నడవటం మాట అటుంచితే అప్పటికింకా నేను శుద్ధ ధర్మం ఏంటో విననైనా వినలేదు. కుటుంబంలో ఒకరికి బాగా జబ్బు చేసింది. మా కుటుంబ వైద్యులు, ఫ్యామిలీ డాక్టర్ ఊరిలో లేరు. సరే, రోగి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అప్పుడు రంగూన్లో పెద్ద పేరున్న వేరే డాక్టర్ను ఇంటికి పిలిపించి వైద్యం చేయిద్దామని ఆలోచన వచ్చింది. చాలా బిజీ మనిషి అయినా ఒప్పించే ప్రయత్నం చేద్దామని నిశ్చయించుకొని ఆయన క్లినిక్కు వెళ్ళాను. తీరా వెళ్ళి చూస్తే ఆశ్చర్యం, క్లినిక్ అంతా ఖాళీగా ఉంది. ఆయన ఒక్కడే చేసేందుకేమీ లేక ఖాళీగా కూర్చున్నాడు. ఒక పక్క పిలిస్తే రావచ్చు అని కొంత ఆశ కలిగిన కుతూహలం కొద్దీ అడిగాను, డాక్టర్ గారు మామూలుగా మీ క్లినిక్ కిక్కిరిసి ఉంటుంది, ఈరోజు ఏంటి ఇంత ఖాళీగా ఉంది అని. ఆయన చాలా బాధగా మొహం పెట్టి, ఏం చెప్పమంటావు బ్రదర్, ప్రతి ఏడు ఈ సీజన్లో ఏదో ఒక మహమ్మారి జబ్బు వ్యాపించేది, ఈసారి ఏమైందో ఏమో ఒక్క రోగము వ్యాపించలేదు అన్నాడు. నాకు అది వినగానే చాలా బాధేసింది. అరే ఏం డాక్టర్ ఈయన, డబ్బాశతో ప్రజల్లో రకరకాల రోగాలు వ్యాపించాలి, ఎక్కువ మంది రోగాలతో తన దగ్గరికి రావాలి, దానితో తన సంపాదన పెరగాలి అని ఎదురుచూస్తున్నాడే అని చాలా బాధ అయ్యింది. డాక్టర్గా పనిచేస్తూ రోగులకు చికిత్స చేయడం మంచిది, జీవనోపాధి కోసం కూడా అది మంచి వృత్తే, దానిలో తప్పు లేదు. కానీ ఆయన ఆలోచన చూసి ఒక రకంగా అనిపించింది. అందరూ డాక్టర్లు అలా ఏమీ ఉండరు, అయినా ఆ అనుభవం అలా ఉండింది. ఆ ఘటన అయ్యాక కొన్ని సంవత్సరాలకు శుద్ధ ధర్మంతో సంబంధం ఏర్పడింది. శుద్ధ ధర్మంతో సంబంధం అంటే నాలోని సత్యాన్ని నేను తెలుసుకునేందుకు ఈ విద్య నాకు దొరికింది. అలా నాలోకి నేను చూసుకున్నప్పుడు అర్థమైంది నా పరిస్థితి ఏంటి అని. ఆ రోజు ఆ డాక్టర్ తీరు గురించి మనసులో ఎంత చెడుగా అనుకున్నాను. మరి మా వ్యాపారుల మాటేంటి, వ్యాపారుల కుటుంబంలో పుట్టి ఇన్నేళ్ళు అదే వాతావరణంలో పెరిగాను కాబట్టి వాళ్ళ మనస్థితిని బాగా చూశాను. వారి మనస్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడైనా ఏదైనా ప్రపంచ యుద్ధమో ఏ ఘోరమైన కరువు కాటకాలో వచ్చి రోజువారీ సరుకుల కొరత ఏర్పడి ధరలు బాగా పెంచే పరిస్థితులు వస్తే మార్కెట్ చాలా బాగా నడుస్తుంది అంటారు. అది మా వ్యాపారుల భాష. అంటే ప్రజలకు ఎంత కష్టమైనా పర్వాలేదు, రేట్లు పెంచి ఆదాయం పెంచుకునే పరిస్థితినే మేము మంచిదనుకుంటాం, మార్కెట్ బాగుంది అంటాం. అదే యుద్ధం ఆగిపోయి కరువు తగ్గి సరిపడినంత నిత్యావసర వస్తువులు ప్రజలకు దొరికి రేట్లు మామూలైపోతే బాధగా మార్కెట్ డౌన్ అయింది అంటాం. కాబట్టి నా మనోవృత్తి ఎలాంటిది, నా చిత్తచేతన ఎలా ఉంది అని చూసుకోవాలి. పైకి మటుకు నా ఆజీవిక మంచిదే అనిపించినా లోపల నా ఉద్దేశం ప్రజలను పీడించేటువంటిదైతే, వాళ్ళకి కష్టమైతే కానీ నా దగ్గరకు డబ్బు చేరితే చాలు అని ఉంటే, దాన్ని నువ్వు మంచి జీవనోపాధి అని ఎంతైనా సమర్థించుకో, అది మంచిది కాదు, హాని చేసేదే. గృహస్థులం కాబట్టి డబ్బు సంపాదించడం తప్పు కాదు, అదే సన్యాసి అయితే అతను డబ్బు కూడబెట్టడం చాలా పెద్ద దోషం. అలానే గృహస్థుడు డబ్బు లేకుండా ఉంటే అది దోషం. గృహస్థుడు చేయి చాచి అడుక్కోకూడదు, కష్టపడి నిజాయితీగా డబ్బు సంపాదించాలి. తన కుటుంబం అందరి ఆలనా పాలనా బాధ్యతలు ఉన్నందుకు డబ్బు సంపాదించడం ధర్మమే. కానీ వచ్చిన చిక్కేంటంటే, గృహస్థుడైనా సన్యాసైనా చివరి లక్ష్యం అందరికీ ఒక్కటే, అందరూ ముక్తి పొందాలి. ముక్తి దొరికేదెప్పుడు, అహంకారం పేరుకైనా మిగలకపోతేనే. మరి అహంకారం అహంభావం పెంచుకుంటూనే ముక్తి కూడా కావాలని కోరుకుంటే అది ఎలా తీరేది? గృహస్థులు కూడా ముక్తి పొందాలనే కోరుకుంటారు కదా. జరిగేది ఏంటంటే, డబ్బు సంపాదించగానే అంతర్మనసు లోతుల్లో ఇలాంటి చిత్తవృత్తి తయారవుతుంది. ఈ డబ్బు నేను సంపాదించాను, నా తెలివితేటలతో సంపాదించాను, నా బుద్ధితో సంపాదించాను, ఇంకా ఇది నా సంపాదన. అలా నేను నాది, నేను నాది అనుకుంటూ అనుకుంటూనే అహంభావం పెరగనే పెరుగుతుంది. ఒక పక్క గృహస్థుడు కాబట్టి కష్టపడి నిజాయితీతో డబ్బు సంపాదించాల్సిందే. ఇంకో పక్క డబ్బు వచ్చే కొద్దీ అహంభావం పెంచుకుంటూ పోతాడు. అందుకే పూర్వంలో మన పెద్దలు ఒక ఉపాయం కనుక్కున్నారు. నువ్వు సంపాదించిన డబ్బును సంవిభాగం చేయమన్నారు. సంవిభాగం అంటే ఆ డబ్బు నీది అనుకోకు, దాన్ని పంచు. గృహస్థుడివి కాబట్టి నీ అవసరాలకు, నీ కుటుంబ పోషణకు ఎంత అవసరమో చూసుకోవాలి, అదేమీ దోషం కాదు. కానీ నీ అవసరాలను తీర్చుకున్న తర్వాత కొంత మిగిలేటట్లు చూడు, దాన్ని ప్రజల కోసం వినియోగించు. అది సమాజం వంతు. నీ దగ్గరకు డబ్బు వచ్చిందంటే ఎక్కడ నుండి వచ్చింది? సమాజం నుండే కదా, ప్రజల నుండే కదా, మరి వారికి తిరిగి నువ్వేమివ్వాలి అని ఆలోచించు. తక్కువ సంపాదిస్తే తక్కువ, ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ, కానీ ప్రతి గృహస్థుడు ఒక వంతు పంచాల్సిందే. విపశ్యన చేసే వ్యాపార వర్గం వారు ఇది కూడా అడుగుతూ ఉంటారు, సమాజ వ్యవస్థ, పాలనా యంత్రాంగం అంతా బాగా భ్రష్టు పట్టింది, మేము నిజాయితీగా ఉండాలనుకుంటూ కూడా ఉండలేకపోతున్నాము, ఏం చేయాలి అని. వాళ్ళ కష్టాలు నాకు అర్థమవుతాయి, నేను వ్యాపారం చేసేవాడిని, కుటుంబ సభ్యులు కూడా వ్యాపారస్తులే, నాకు వారనేది అర్థమవుతుంది, వారికి ఇదే చెబుతాను. వ్యవస్థ పాడవటం మూలంగా తప్పుడు విషయాలకు ఒప్పుకోవాల్సి వస్తుంది అనే మాటను కొంతసేపు పక్కన పెట్టు. కనీసం నీ అధికారం ఉన్న చోట్లలోనైనా తప్పు జరగకుండా చూసుకో. విపశ్యన మార్గంలో ఉన్న వ్యాపారస్తులు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, నా ఇంటికి వచ్చే సంపాదన నా కొనుగోలుదారు నుండి వచ్చింది, ఆయన ఇచ్చిన డబ్బుతోనే నేను తినేదైనా ఉండేదైనా, ఆయన నాకు అన్నదాత కాబట్టి నా అన్నదాతను ఎప్పుడూ మోసం చేయను. క్వాలిటీ విషయం కానీ, తూకం విషయం కానీ ఏ విధంగా కూడా మోసం చేయను. కొనుగోలుదారు నా అన్నదాత అన్నది మరవకండి. ఈ మాత్రమైతే చేయగలవు కదా, దీనికి నీ దేశపు పాలనా వ్యవస్థ అడ్డు చెప్పదు కదా. అయినా నువ్వు కొనుగోలుదారిని మోసం చేస్తూ ఉంటే అది నీ లోభం కారణంగానే కదా. విపశ్యన మార్గంలో నడవటం మొదలుపెట్టిన వ్యాపారస్తులకు ఈ రెండు విషయాలు బండగుర్తులు. ఒకటి, కొనుగోలుదారిని మోసం చేయను. రెండు, వచ్చిన సంపాదనను సంవిభాగం చేస్తాను, జనాలకు మేలు అయ్యే విధంగా ఒక వంతు పంచుతాను. అప్పుడు అది సమ్యక్ ఆజీవిక అవుతుంది, మిథ్యా ఆజీవిక కాదు. ఈ రెండు విషయాలు మర్చిన వారు ఏ చెడు వ్యాపారం చేయకున్నా సరే ఇతరుల కష్టాలను లెక్క చేయకుండా కూడబెట్టడం ఒక్కటే చేసుకుంటూ పోతే అది హాని చేసేదే. అది సమ్మా ఆజీవో గురించి. ఇప్పటిదాకా శీలంలోని మూడు భాగాలను చూశాం, ఇప్పుడు సమాధిలోని మూడు భాగాలను చూద్దాం. ఏంటవి?
సమ్మా వాయాము, సమ్మా సతి, సమ్మా సమాధి.
సమ్మా వాయాము, సమ్యక్ వ్యాయామం, సరైన ప్రయత్నం, శ్రమ. మన శరీరం బలహీనపడి నడవడం కూడా కష్టమన్నట్లు పరిస్థితి వస్తే తెలివిన్నవారెవరైనా మనకి కొంత వ్యాయామం చేయి, కసరత్తు చేయి, కండ పెరిగి దృఢంగా అయితే నీ పనులు నువ్వు చేసుకునే శక్తి వస్తుంది, రోగాల బారిన పడకుండా ఉంటావు అని సలహా ఇస్తారు కదా. అదేవిధంగా మన మనసు బలహీనపడి రోగి మనసులా తయారైతే తెలివి ఉన్నవాళ్ళెవరైనా మనసును గట్టిగా చేసుకునేందుకు ఏదైనా వ్యాయామం చేయి అంటారు. మరి ఈ రెండు రోజులుగా సాధన చేస్తున్నాం, చూసుకున్నాం కదా మన మనసు ఎంత బలహీనంగా ఉందో. రోగిలా అయిపోయింది కదా, నిలకడలేదు, ఒకసారి ఇలా తూలుతుంది, ఒకసారి అలా తూలుతుంది. మరి ఇలాంటి మనసును బలంగా చేయాలంటే, ఆరోగ్యంగా చేయాలంటే వ్యాయామం అవసరం. మన మనసును బలంగా ఆరోగ్యంగా చేసేందుకు నాలుగు కసరత్తులు. మొదటి కసరత్తు, మీ మనస్సును మీరు పరీక్షించుకోండి. నాలో ఈ చెడుగుణం ఉంది, ఈ దుర్గుణం ఉంది అని గుర్తుపట్టండి. ఆ గుర్తుపట్టిన దుర్గుణాన్ని దూరం చేసుకోండి. అది మొదటి మంచి కసరత్తు. మళ్ళీ పరీక్షించుకోండి. నాలో ఈ చెడుగుణం లేదు, ఈ దుర్గుణం లేదు అని తెలిస్తే ఆ చెడును మీలోకి రాకుండా చూసుకోండి. అలా చెడుని లోనికి రానియకపోవడం రెండో మంచి కసరత్తు. మళ్ళీ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారు. ధర్మ మార్గంలో వెళ్ళేవారు చేయాల్సింది అదే. ఆత్మనిరీక్షణమే, స్వనిరీక్షణమే, తమను తాము గమనించుకోవడం, ఇతరులను కాదు. అప్పుడు నాలో ఈ మంచి గుణం ఉంది, ఈ సద్గుణం ఉంది అని తెలుసుకుంటే మంచిదే, కానీ దానితో అహంకారం పెంచుకోకు. నీలో ఉన్న మంచిని చేజారిపోనీయక కాపాడుకో, మంచిని ఇంకా పెంచుకో. ఇది మూడవ మంచి కసరత్తు. మళ్ళీ మనసును పరీక్షించుకో. నాలో ఈ సద్గుణం లేనేలేదు, ఈ మంచి గుణం లేదు అని తెలిసి వస్తే దాన్ని మనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మనసులోకి ఆ సద్గుణం వచ్చేటట్లు అన్ని తలుపులు తెరిచి ఉంచుతాం. అంతేకాని నిరాశ, నిరుత్సాహం ఏమాత్రం చెందాం. ఇలా మనలో లేని సద్గుణాన్ని తెచ్చుకుంటాం. ఇలా ఈ నాలుగు కసరత్తులు మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేసుకుంటాం, లేని దుర్గుణాన్ని రానీయం, ఉన్న సద్గుణాన్ని కాపాడుకుంటాం, పెంచుకుంటాం, లేని సద్గుణాన్ని తెచ్చుకుంటాం. ఈ నాలుగు మనం ధర్మ మార్గంలో సరిగా ముందుకు వెళ్ళేటట్లు చేస్తాయి. ఇది సమ్మా వాయామం. సమ్మాసతి అంటే సమ్యక్ స్మృతి. గడిచిన 2500 ఏళ్లలో భాష, పదాలు, పదాల అర్థాలు మారాయి. నేటి భారతదేశ భాషలన్నింటిలో స్మృతి అన్న పదానికి ఉన్న ఒకే ఒక అర్థం జ్ఞాపకం, మెమొరీ. 2500 ఏళ్లకు పూర్వం ఈ ఒక్క అర్థమే ఉండేది కాదు. ఇంతకు మించి ఒక పెద్ద అర్థం ఉండేది. అది జాగరూకత, మెలకువ, తెలివి, ఎరుక. దేని పట్ల జాగరూకత? తన పట్ల తాను ఎరుకతో ఉండటాన్నే సతి అనేవారు. మన ఈ శరీర ప్రపంచం పట్ల జాగరూకత, మన ఈ చిత్త ప్రపంచం అంటే మానసిక ప్రపంచం పట్ల జాగరూకత, మన కర్మలన్నింటి పట్ల జాగరూకత. అలా సతి అంటే, స్మృతి అంటే బాగా మెలకువతో ఉండటం. అదే కదా మనం చేసింది నిన్న, ఈరోజు. మన గురించి, మన శరీరం, మన చిత్తం అంటే మన మనసు గురించి క్షణక్షణం, ప్రతిక్షణం తెలియవస్తున్న నిజాలని గమనిస్తున్నాం. శ్వాస వచ్చేది పోయేది ఎడమవైపా లేక కుడివైపా, ఇంకా ఎక్కడెక్కడ తాకేది తెలుసుకుంటున్నాం. ఇదంతా సతీ పనే. ఈ మార్గం మనల్ని స్థూల సత్యాల నుండి సూక్ష్మ సత్యాల వరకు తీసుకెళ్తుంది. మనం శ్వాసను తెలుసుకునే పని మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు శ్వాసకు సంబంధించి కొన్ని కొన్ని నిజాలు అనుభవమైనాయి. ఇలా చేస్తూ ఉంటే ఇవాళ రాత్రి, రేపు రోజంతటిలో మీరు ఇంకొంచెం సూక్ష్మ సత్యాలను అనుభూతి చెందుతారు. అయితే మనం కావాలనే మన గురించిన సత్యాన్ని తెలుసుకునే పనిని శరీరం అంతటిలో కాకుండా శరీరంలో ఈ చిన్న భాగంలో మొదలుపెట్టాం. పై పెదవి నుండి ముక్కు వరకున్న ఈ చిన్న త్రికోణపు భాగంలో మొదలుపెట్టాం. ఈ చిన్న త్రికోణపు భాగంలో శ్వాస రాకపోకలను చూశాం, శ్వాస తాకిడిని గమనించాం. ఇంత చిన్న భాగంలో మనసు పెట్టడం వలన మనసు చాలా సూక్ష్మమవుతుంది, పదునెక్కుతుంది, సంవేదనాశీలం అవుతుంది. మనకు అదే కావాలి. మనసు పదునెక్కి సూక్ష్మంగా కనిపెట్టుకోగలిగినప్పుడు మనం దాని సహాయంతో మన శరీరం అంతటా ఏం జరుగుతున్నది, మన చిత్తమంతా ఏం జరుగుతున్నది తెలుసుకోగలుగుతాం. అందుకే ఇప్పటికీ ఈ చిన్న భాగంలోనే మనసునుంచుతాం. ఈ చిన్న భాగంలో శ్వాస రాకపోకలు, శ్వాస తాకిడి తెలుస్తున్నాయి కదా. అయితే ఇవాళ రాత్రి, రేపటి రోజంతా ఇంతే కాకుండా ఇంకా కూడా ఏమన్నా తెలుస్తుందా ఈ ప్రదేశంలో అని చూస్తారు. నిజానికి శరీరమంతా, ప్రతి అణువులో ఏదో జరుగుతూనే ఉంది. ఏదో జీవరాసాయనిక ప్రతిక్రియ, బయోకెమికల్ రియాక్షన్, ఏదో విద్యుదయస్కాంత ప్రతిచర్య, ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్షన్, శరీరం అంతటా ఏదో జరుగుతూనే ఉంటుంది. కానీ మన మనస్సు స్థూలంగా ఉండటం వలన గమనించలేకపోయాం. స్థూలంగా ఉండటమే కాకుండా ఎప్పుడూ బయటి వైపే చూపు, తనలోకి తాను చూసుకునే పని చేయలేదు. ఎప్పుడూ బహిర్ముఖమే, ఎప్పుడూ బహిర్ముఖమే. పోని తనను తాను తెలుసుకోవాలని చెప్పి ధ్యానం చేసినా ఉన్న నిజాన్ని తెలుసుకునే పని చేయలేదు. ఏదో ఊహ, ఎవరో చెప్పిన సిద్ధాంతాలను ఊహిస్తూ పోయేవారు. అలాంటి ఆత్మ ఉంటుందని, అలాంటి పరమాత్ముడు ఉంటాడు అని, ఆత్మ పరమాత్మ రెండూ వేరువేరని, లేక రెండూ ఒకటే అని, లేక మనలో ఆత్మ అంటూ ఏదీ లేదని, పరమాత్ముడంటూ ఎవరూ లేరని, ఇలా సమయాన్నంతా ఈ ఊహలతో పాడు చేసుకునేవారు. నీలో నువ్వే రాగాన్ని, ద్వేషాన్ని తయారు చేసుకుంటున్నావు. ఆ చిక్కుముడులు ఎక్కడ వేసుకుంటున్నావో అక్కడిదాకా వెళ్ళి చూడనే లేదు. ఆ బంధనాల నుండి బయటపడే విధంగా ధ్యానమే చేయలేదు. సమయాన్నంతా పనికిరాని ఊహల్లో పోగొట్టుకున్నారు. ఇలా మీ 3.5 మూరల శరీరంలో అనుభూతితో విషయాన్ని అర్థం చేసుకుంటున్నది ఇదే మొదటిసారి. ఈ శరీర ప్రపంచమంతా, ఈ చిత్త ప్రపంచమంతా పరస్పరం ఏ విధంగా ప్రతిచర్య చేసుకుంటున్నాయి, వీటి ఆధారంగా నేను ఏ విధంగా కొత్త మలినాలు తయారు చేసుకుంటున్నాను, ఇది లోతుల దాకా తెలుసుకొని అంత లోతుల నుండి మన మలినాలు తయారు చేసుకునే స్వభావాన్ని పెరిగి పారివేయటం మొదలుపెట్టాం. రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని పెంచుకుపోయే స్వభావాన్ని మార్చి రాగం కానీ, ద్వేషం కానీ, మోహం కానీ లేకుండా మనసును నిర్మలపరుచుకోబోతున్నాం. అయితే ఇదంతా స్థూల నిజాలతో మొదలుపెట్టి సూక్ష్మం వైపుకు క్రమంగా వెళుతూ వెళుతూ పోతాం. అయితే శరీరం అంతటా ఏదో జరుగుతోంది, ఏదో ఒక సంవేదన. సంవేదన అంటే శరీరంలో అనుభవంలోకి వచ్చేది అని. అలాంటి అనుభవం శరీరం అంతటా జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ మనం ఈ ఇంత చిన్న భాగంలోనే దాన్ని తెలుసుకుంటాం. పై పెదవి నుండి ముక్కు దాకా ఉన్న ప్రదేశంలో ఏం జరుగుతోంది, ముక్కు లోపల ఏం జరుగుతోంది, ముక్కు పైన ఏం జరుగుతోంది, ముక్కు పుటల దగ్గర ఏం జరుగుతోంది, ముక్కు కింద పై పెదవి పైభాగంలో ఏం జరుగుతుంది, ఇది గమనిస్తాం. జాగ్రత్తగా గమనిస్తే మొదట పట్టుబడే విషయం ఏమంటే, లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసల ఉష్ణోగ్రతలు వేరుగా ఉంటాయి. ఇదివరకు మనం ఈ విషయం గమనించనే లేదు. శ్వాస లోనికి వస్తోంది, బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా వేడెక్కిపోతుంది. ఇది సహజమే, ఎందుకంటే బయటి వాతావరణం కన్నా మన లోపల శరీరం లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చిన గాలి బయటికి వెళ్ళేటప్పుడు శరీరపు వేడి వల్ల వేడెక్కిపోతుంది. సహజమే, అయినా ఇదివరకు మనం దీన్ని గమనించలేదు. ఇదొక విషయం తెలుస్తుంది. ఇంకా ధ్యాసతో గమనిస్తే శ్వాస రాకపోకలతో సంబంధం లేకుండా ఇంకేదో జరిగేది తెలిసి వస్తుంది. శ్వాస చల్లగుండటం, వేడెక్కి బయటికి రావటం తెలిసింది. కానీ అదే కాకుండా అసలు శ్వాస లోనికి వస్తోందా, బయటికి వెళ్తోందా అన్నదానితో ఎలాంటి సంబంధం లేకుండా వేరే ఘటనలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా వేడెక్కినట్లు, ఎప్పుడైనా చల్లబడ్డట్లు, ఎప్పుడైనా చెమట పట్టినట్లు లేదా దురద పెట్టినట్లు, ఒక్కోసారి అదిరినట్లు, ఒక్కోసారి తిమ్మిరిగా లేదా వణికినట్లు లేదా నాడి కొట్టుకున్నట్లు, ఒక్కోసారి దడలాగా ఏదో పారినట్లు, పాకినట్లు, ఒక్కోసారి పులకించినట్లు, ఏదైనా జరుగుతుండవచ్చు. ఒక్కోసారి తేలిక పడ్డట్లు, ఒక్కోసారి బరువెక్కినట్లు, ఒక్కోసారి బిగుంచుకుపోయినట్లు, ఒక్కోసారి ఒత్తిడిగా లేదా నొప్పిగా, ఒక్కోసారి ముడుచుకున్నట్లు, విచ్చుకున్నట్లు, లేదా తడిగా లేదా పొడిగా, ఇలా ఇంకెన్ని రకాల సంవేదనలు ఉంటాయో చెప్పలేం. ఫలానాది కావాలి అని మనం కోరుకోవటానికి లేదు. దానంతట అదే, ఏది జరుగుతోందో, ఈ క్షణంలో ఏది జరుగుతోందో దాన్ని తెలుసుకుంటాం. జరుగుతున్న దాన్ని వదిలేసి మనం ఏదో కోరుకోవటమో, దేన్నో ఊహించుకోవటమో చేయకూడదు. జరుగుతున్నదేంటి, ఈ క్షణం ఇది, మరుక్షణం ఇది, ఆ మరుసటి క్షణం ఇది, అలా క్షణం క్షణం ప్రతి క్షణం ఏదేది జరుగుతుందో దాన్ని తెలుసుకుంటూ పోతాం. అది కూడా సాక్షిలాగా గమనించడం ముఖ్యం. పాత అలవాటు ఎలాంటిదంటే, దురద వచ్చిందనుకోండి మనకు నచ్చదు, నచ్చకపోగానే గోక్కునేవాళ్ళం, నచ్చదు కాబట్టి అది లేకుండా చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇదంతా భోక్తాభావం. ఇప్పుడు మనం సాక్షిభావంతో ద్రష్టాభావంతో ఉంటాం. దురద అవుతోందా, సరే నిన్ను చూస్తా, ఎంతసేపు ఉంటావో చూస్తాను. ఓహో ఇంకా ఉంది, ఎక్కువ అవుతోంది, ఓకే ఎక్కువ అవుతోంది, అవుతోంది అవుతోంది, మొత్తానికే పోయింది, ఇలా చూస్తాం. ఏ దురద ఎప్పటికీ ఉండిపోయేందుకు రాదు, మొదలవుతుంది ముందో వెనుకో అంతమవుతుంది, ఉత్పన్నమై కొంత సమయం తర్వాత అంతమవుతుంది. మనం దీన్నంతా సాక్షిలాగా గమనించుకుంటూ ఉండాలి, అంతే ఇంకేం చెయ్యం. ఈరోజు రాత్రి రేపు దినమంతా ఇలా చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా ఇంకా ఇంకా సూక్ష్మం వైపు వెళుతూ పోతాం. ఇలా ఊహతో పని లేకుండా సత్యాన్ని, మన అనుభూతిలోకి వస్తున్న సత్యాన్ని తెలుసుకోవటం సమ్మాసతి. ఈ సత్యం కూడా మన శరీర మనసులకు సంబంధించినదే, వేరే దేనితో మనకు సంబంధం లేదు. మన శరీర ప్రపంచం, మన చిత్త ప్రపంచం, ఈ రెండూ కలిసి పనిచేస్తున్నది తెలుసుకుంటాం. అందుకే సంవేదనను చూస్తున్నాం. సంవేదన కలుగుతున్నది శరీర ప్రపంచం, చిత్త ప్రపంచంతో కలవటం వల్లనే. ఇది సమ్మాసతి, సమ్మా సమాధి. మనసును నిర్మలంగా ఉంచుకొని ఏకాగ్రపరిస్తే అది సమ్మా సమాధి. ఏదో రకంగా మనసును ఏకాగ్రపరిచామంటే అది సమాధే, కానీ దాన్ని సమ్మా సమాధి అనలేం. మనకు సమ్మా సమాధి కావాలి. మనసులో కోరిక నింపుకొని దాని ఆధారంగా చిత్తాన్ని ఏకాగ్రపరిచినా, లేదా ద్వేషం ఆధారంగా చిత్తాన్ని ఏకాగ్రపరిచినా, లేదా ఏదైనా ఊహ ఆధారంగా, అబద్ధం ఆధారంగా చిత్తాన్ని ఏకాగ్రపరిచినా, అది సమ్మా సమాధి కాదు. ఉదాహరణకి ఒక కొంగ ఒంటి కాలుపై నిల్చొని నీటి ఒడ్డుపై రవ్వంతైనా కదలకుండా ఉంటుంది. గొప్ప సమాధి, ఎంతో ధ్యానం. కానీ ఏ ఉద్దేశంతో అంత సమాధి? నీటిలో చేప కనపడిందా వెంటనే పట్టేయాలని, అది సమాధే. ఒక పిల్లి ఉంది, ఎలుక నుండే కన్నం బయట కాచుకొని నిల్చుంటుంది, ఒక్క వెంట్రుక కూడా కదలదు, ఎంతో సమాధి. కానీ దేనికి? ఎలుక బయటికి వచ్చిందంటే వెంటనే పట్టేయాలని. వేటగాడు తన తుపాకీని గురి ఎక్కుపెట్టి పూర్తి ధ్యానం ఒకే విషయంపై ఉంచి కనపడతాడు. వేట కనపడిందంటే అక్కడే దాన్ని కార్చిపారేయాలని. ఇవన్నీ సమాధులే, ధ్యానమే, ఏకాగ్రతే, కానీ మనకు పనికిరావు. లోకంలో అన్నింటికన్నా చెడ్డ పనిని ఎవరైనా చేసినా అది వారు ఏకాగ్రతతోనే చేస్తారు. ఏదో రకంగా చిత్తాన్ని ఏకాగ్రపరిస్తే అది ముక్తస్థితి వరకు చేర్చలేదు. ఏకాగ్రతకు ఆధారం ఏదైతే ఉందో అది రాగంతో కానీ, ద్వేషంతో కానీ, మోహంతో కానీ మలిన పడక ఉన్నప్పుడే మనకు శుభం జరుగుతుంది. ఈ క్షణంలో జరిగిన ఘటనను ఆధారం చేసుకొని మనసును ఏకాగ్రపరిస్తే అక్కడ రాగానికి కానీ, ద్వేషానికి కానీ, మోహానికి కానీ తావు ఉండదు. శ్వాస లోనికి వస్తున్నది అని గమనించినప్పుడు దానిలో ఏమీ ఊహించుకోవడం జరగడం లేదు, కోరికని రాగాన్ని కలిగించుకోవడం జరగటం లేదు. అలాగే శ్వాస వస్తున్నదని తెలుసుకోవటంలో ద్వేషము లేదు, అలానే శ్వాస ఎక్కడ తాకిందో తెలుసుకోవటంలో ఊహ లేదు, రాగం లేదు, ద్వేషం లేదు. అదేవిధంగా దురద ఉందనో, వేడి ఉందనో, తిమ్మిరనో, అదిరినట్లు ఉందనో, అలా ఏది తెలుసుకున్నా దానిలో రాగం ఉండదు, ద్వేషం ఉండదు, అవన్నీ వాస్తవాలు, అయితే ఊహ కాదన్నట్లే. ఇలా ప్రతిక్షణం సత్యాన్ని తెలుసుకుంటూ ఎంత ఎక్కువసేపు తెలుసుకోగలిగితే సమాధి అంత బలపడుతుంది. ఇది మీరు చేయాల్సినది. ఇక ధర్మ మార్గంలో మిగిలిన రెండు భాగాలు ఏవైతే ప్రజ్ఞాక్షేత్రానివో వాటిని తెలుసుకునే పనుంది. అది రేపు చేద్దాం. ఎల్లుండి నుండి మీరు ఆ పనిలోకి దిగుతారు. ఇప్పుడు శీలాన్ని జాగ్రత్తగా పాటించండి. ఇక్కడి పరిస్థితులు శీలం పాటించేందుకు అనుకూలంగా ఉండటం చేత ఇదంత కష్టమైన పని కాదు. కానీ ఒక్క శీలం పట్ల జాగ్రత్త వహించాలి. సత్యం పలికే విషయంలో జాగ్రత్త పడాలి. ఎవరితోనైనా మాట్లాడారంటే, ఏదైనా అబద్ధం చెప్పేస్తే శీలం తప్పినట్లవుతుంది. మార్గదర్శకులు పిలిచినప్పుడు దేన్నైనా ఎక్కువ చేసో లేక దాచుకుంటూనో మాట్లాడితే శీలభంగం అవుతుంది. ఇక్కడి మంచి వాతావరణంలో వేరే నాలుగు శీలాలు అంత కష్టం కాదు. కానీ ఈ ఒక్కదాని విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఇలా ఐదింటికి ఐదు శీలాలను పాటిస్తూ సమాధిని బలపరుచుకుంటూ ఉండండి. రేపటి సాయంత్రం ప్రజ్ఞ గురించి వివరంగా తెలుసుకుందాం. ఎల్లుండి ఆ క్షేత్రంలో పని మొదలు పెడదాం. 8 రోజులు మిగిలాయి. ఇంత పెద్ద పనికి 8 రోజులు కూడా తక్కువే. చేతిలో ఉన్న సమయాన్ని తెలివితో చక్కగా ఉపయోగించుకోండి. ఇంత మంచి అవకాశం జీవితంలో మళ్ళీ వస్తుందో రాదో, దొరికింది ఎంతో గొప్ప అదృష్టం, ఎంతో పుణ్యం. మనిషిగా పుట్టడానికి ఎంతో పుణ్యం కలిసి రావాలి. అలాంటిది మనిషిగా పుట్టాక శుద్ధ ధర్మం దొరకడం అనేది ఎంతో గొప్ప పుణ్యం ఉంటే కానీ జరగదు. వట్టి మనిషి జన్మ మాత్రం దొరికి శుద్ధ ధర్మం దొరకకుంటే గుట్టిగా మతాచారాలను పూర్తి చేయటంలో, సంప్రదాయపు రీతి రివాజుల్లో, దార్శనిక నమ్మకాల చిక్కుల్లో పడి జీవితం వృధా అయిపోతుంది. అసలు ధర్మాన్ని పాటించే మాట అటుంచితే ధర్మం ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. ఎంతో అదృష్టం మానవ జన్మ దొరికింది, శుద్ధ ధర్మం లభించి గొప్ప మేలయింది. ఎంతో అదృష్టం, దానిపై శ్రద్ధ కూడా కలిగింది. ఇక పనే చేయాలి, పనే చేయాలి. సమయాన్ని ఎంతో బాగా ఉపయోగించుకోండి. ఇంకెవరిపైనో ఉపకారం చేయటానికి కాదు, మీ మంచి కోసమే, మీ మేలు కోసమే, మీ క్షేమం కోసమే, మీ ముక్తి కోసమే. శిబిరంలో ఉన్న వారందరికీ శుభం జరగాలి, మేలు కలగాలి, స్వస్తి ముక్తి లభించాలి.
భవతు సర్వ మంగళం, భవతు సర్వ మంగళం, భవతు.
కావాలంటే 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.